ಪ್ರೇಮಿಯನ್ ಆತ್ಮ ಬಂಧುವರ. ఈ రోజున మనం అందరం అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపానికి విచ్చేసాం. ఈ కమిటీ వారు ఈ కళ్యాణ మండపాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని కళ్యాణ మండపాల కన్నా అన్ని కళ్యాణ మండపాల కంటే బాగా తీర్చిదిద్దారు. కమిటీ వారు ఈ కళ్యాణ మండపం గురించి చేసిన కృషికి, చేస్తున్న కృషికి మీ తరపున నా తరపున నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. గాడ్ హ్యాజ్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లీవ్ ఫర్ అదర్స్ ఓన్లీ. కొంతమంది వాళ్ళ కోసం వాళ్ళే జీవిస్తారు, కొంతమంది వాళ్ళ జీవితం అంతా వాళ్ళు పొట్ట కోసమే సరిపెట్టుకుంటారు, కొంతమంది భగవంతుడి నిర్మాణంలో కొంతమంది మాత్రమే ఇతరుల కోసం జీవిస్తూ ఉంటారు. అది భగవంతుడి ప్రణాళికను బట్టి ఉంటుంది. అందరూ ప్రజలకు సేవ చేయగలరా? చేయలేరు. కొద్ది మంది మాత్రమే చేయగలరు. అది కూడా భగవంతుడు ఇచ్చిన వరమే. మనం చెయ్యాలంటే చేయలేం. ఈ కమిటీ వారు మొట్టమొదటి ఐక్యమత్యంగా ఉన్నారు, అది నాకు ఆశ్చర్యం. ఇది పునాదిరా వేసిన మొదలు ఈనాటి వరకు ఈ కమిటీ వారు అందరూ, పూర్వం కమిటీ ఇప్పుడు కమిటీ కూడా ఐక్యమత్యంగా ఉన్నారు. ఐక్యమత్యమే లక్ష్మి. ఎవరింటికాడైనా ఐక్యమత్యం ఉంటేనే ఆ ఇంటిని లక్ష్మి వరిస్తుంది. తర్వాత డబ్బు సంపాదించడం వేరు, సద్వినియోగం చేయటం వేరు. ఈ అమలాపురం కళ్యాణ మండపం వారు వీరికి వచ్చిన ప్రతి పైసా కూడా సద్వినియోగం చేశారు. ప్రతి రూపాయి కాదు, ప్రతి పైసా కూడా సద్వినియోగం చేశారు. అకౌంట్స్ అన్నీ చాలా పెర్ఫెక్ట్గా రాస్తారు. ఎక్కడ పని చేయటంలో ఎక్కడ రాజీ పడలేదు. ఇది ఒక ఈ అమలాపురం కళ్యాణ మండపం కళాఖండం. తర్వాత ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ గారిని ఇదే చూడటం. నేను పూర్వ కమిటీ వారిని, పూర్వ మెంబర్స్ నాకు తెలుసు. ఇప్పుడు నారాయణరాజు గారు ఈ కొత్త ప్రెసిడెంట్ గారిని ఏదో చూడటం. ఆయన షార్ప్గా మాట్లాడారు, స్వీట్గా మాట్లాడారు, సమగ్రంగా ఉంది. మాట్లాడిన మాటలు కూడా ఒక మాట ఎక్కువ మాట్లాడలేదు, ఒక మాట తక్కువ మాట్లాడలేదు. సార్ నారాయణరాజు గారు ప్రసంగం వినదగిందిగా ఉంది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడారు. అంచేది వారి ఆధ్వర్యంలో కూడా ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని, ఇంకా అమలాపురం కళ్యాణ మండపం రిలేటెడ్గా ఇంకా మంచి పనులు చేస్తారని, వాళ్ళకి చేసే శక్తి కూడా ఉందని, ప్రజలు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. సమిష్టి పనులు చేయటం వల్ల ఏదైనా ఏదో డ్యూటీ చేసినట్టు కాకుండా ఇష్టంగా చేస్తే హృదయం యొక్క లోచులు పెరుగుతాయి. మీకు కర్మ కూడా, నిష్కామ కర్మ కూడా, ఇప్పుడు మీరు జపం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల ఏ ఫలితాన్ని పొందుతున్నారో కోరిక లేని కర్మ చేయటం వల్ల కూడా, కర్త లేని కర్మలు చేయటం వల్ల కూడా అదే ఫలితాన్ని పొందుతారు. జ్ఞానయోగం ద్వారా ఏ ఉన్నత శిఖరాలకు పాకిపోతారో, కర్మయోగం ద్వారా కూడా అటువంటి ఉన్నత శిఖరాలకు వెళతారు. అయితే భగవద్గీతలో నిష్కామ కర్మ గురించి సత్కర్మ కూడా నిష్కామంగా చెయ్యాలని, కర్తలేని కర్మ చెయ్యాలని, నువ్వు చేసినా చెయ్యని వాళ్ళలాగా ఉండాలని దానికి చాలా వివరణ చెప్పాడు గీతల భగవంతుడు. మన ప్రవర్తన కూడా మన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు, భగవంతుడు చెప్పినట్టుగా ఉండాలి. మనం సైన్స్ పేరు మీద, టెక్నాలజీ పేరు మీద సాంప్రదాయాన్ని విడిచిపెట్టకూడదు. ఎంచదంటే సాంప్రదాయం వల్ల, క్రమశిక్షణ వల్ల మనకు మనశ్శాంతి కలుగుతుంది. సైన్స్లోని టెక్నాలజీ కేవలం బయటికి సంబంధించిన గొడవలు, లోపలికి సంబంధించిన విషయాలు కాదు. అంటే సైన్స్ టెక్నాలజీ బాడీకి కంఫర్ట్ ఇస్తారు కానీ మైండ్కి కంట్రోల్ ఇవ్వలేవు, కంఫర్ట్ ఇవ్వలేవు. మనం మన మనసుని విశాలం చేయదు. అంచేత మీరు ఇప్పుడు నారాయణరాజు గారి ఆధ్వర్యంలో చేస్తున్న సెల్ఫ్లెస్ వర్క్ మరోసారి రిపీటెడ్గా వారు చేసిన మంచి పనికి నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. చాలా క్లుప్తంగా మాట్లాడారు, మాట్లాడింది కూడా నియమబద్ధంగా ఉంది. మనకి ఔటర్ గవర్నమెంట్ హైదరాబాద్లో ఉంది, మన పరిపాలించే మంత్రులందరూ హైదరాబాద్లో ఉన్నారు, దాన్ని ఔటర్ గవర్నమెంట్ అంటారు. తర్వాత ఇన్నర్ గవర్నమెంట్ అని ఒక గవర్నమెంట్ ఉంది, అది లోపల ఉంటుంది ఆ గవర్నమెంట్. బయట ఉన్న గవర్నమెంట్ ఏంటి, కాలువలు తవ్వుతారు, రోడ్లు వేస్తారు, ఎక్కడ అశాంతి రాకుండా చూస్తారు బయట ఉన్న గవర్నమెంట్ అంతే. కానీ లోపల ఉన్న గవర్నమెంట్ ఇన్నర్ గవర్నమెంట్ అంటారు. ఆ ఇన్నర్ గవర్నమెంట్ గురించి చాలామందికి తెలుసుకోలేరు, తెలుసుకోవాలన్న కాంక్ష లేదు. అందరూ ఉరికే బాహ్య జీవితానికి, పొట్టకి పరిమితం అయిపోయారు. ఉరికే పొట్ట బట్ట వెళ్ళిపోతే సరిపోతున్నారు అలా అనుకుంటున్నారు, ఒక ఐడియల్స్ లేవు. ఈ మధ్యన అమెరికా వారు ఎవరో నా దగ్గర చెప్పారు, ఇండియా వాళ్ళకి రెండే చేతనం, మూడో పని చేత కాదు, తింటాం పడుకోవటం మటుకు బాగా చేతనం. ఇండియా వాళ్ళకి పని అంటే ఇష్టం ఉండదు, తింటాం బాగా నేర్చుకున్నారు, పడుకోవటం కూడా బాగా నేర్చుకున్నారు, ఈ రెండో చేత కావును. అందుకే దేశం అభివృద్ధిలోకి రావటం లేదు. అది మధ్య అమెరికన్స్ అన్నారు. అసలు అమెరికాలో పగలు నిద్రపోవడానికే టైం ఉండదు అట. ఇక్కడ పని లేని వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి చాలా బిజీగా ఉంటారు. ఎవరికి పని లేదు కదా, పని ఉన్నవాడు ఎవడో ఆ టైం కేటాయించుకుంటారు సాధనకి. ఇక్కడ ఎవరికి పని లేని వాళ్ళన్నా బిజీగా ఉంటున్నారు, పని ఉన్నవాళ్ళు టైం కేటాయించుకుంటారు. అది ఆ ఇన్నర్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మీ శరీరం ఎక్కడ పుట్టాలి, మీరు శరీరం వ్యవసాయం చేయాలా, ప్లేడర్ చేయాలా, డాక్టర్ చేయాలా, ఏ వృత్తిలో శరీరం ఉండాలి, మళ్ళీ ఆ శరీరం ఎప్పుడు చనిపోవాలి, ఇదంతా నిర్ణయించేది లోపల ఉన్న గవర్నమెంట్. దానికి భగవంతుడు ప్రణాళికను బట్టి నడుస్తూ ఉంటాడు. భగవంతుడి పిచ్చోడేం కాదు. మీ జీవితంలో ఏ సంఘటన జరిగినా అది భగవంతుని తెలియకుండా రాదు. అంటే మనకు ఐశ్వర్యం వచ్చినా, పేదరికం వచ్చినా, కుటుంబంలో కష్టాలు వచ్చినప్పటికీ, మనం ముళ్ళకంపల మధ్యన ఉన్నప్పటికీ భగవంతుని మనకు కొన్ని పాఠాలు నేర్పడానికి అలా ఏర్పాట్లు చేశాడు. అంటే మన మీద విరోధం కాదు, కొన్ని పాఠాలు పుస్తకాలు చదివి నేర్చుకునేది తక్కువ ఉంటుంది, జీవితం నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి. మీరు పుస్తకాలు చదివి ఏమి నేర్చుకుంటారు, ఊరికే అనిపిస్తుంది వచ్చింది అని. ఊరికే జీవితం నేర్పిన పాఠాలే మనకు ఎక్కువ ఉంటాయి. మన జీవితంలోంచి మనం నేర్చుకునే పాఠాలు ఎక్కువ ఉంటాయి పుస్తకాలు చదివిన దానికంటే. మన హై స్కూల్లో చదివిన చదువు కాలేజీలో చదువుకున్న చదువు ఊరికే పొట్టకే ఉపయోగపడుతుంది. అదే భగవంతుడు ఒక ప్రణాళిక ప్రకారం, నియమబద్ధం ప్రకారం దానికి ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం, దేవుడి యొక్క నిర్ణయం ప్రకారం ఇది జరుగుతూ ఉంటుంది. చాలామందికి ఔటర్ గవర్నమెంటే కానీ ఇన్నర్ గవర్నమెంట్ ఒకటి ఉందని తెలియదు. అసలు ఉదాపులు కూడా మన పరిపాలించే నియంతున్నాడు, ఒక గవర్నమెంట్ ఉంది, అది మనం మర్చిపోకూడదు. అంటే మన శరీరం ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ఎప్పుడు చనిపోవాలి, అదంతా ఇన్నర్ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకు ఏదైనా దేన్ని చూసి మీరు గర్వం పొందకుండా, అహంకారం తెచ్చుకోకుండా. ఇంకేదంటే మనకు ఏదైనా ధనం ఉంటే ఏదో విశేషం ఉందో మనలో అనుకుంటాం, మనకు చదువు ఉంటే మనలో ఏదో విశేషం ఏదో ఉంది అనుకుంటాం, మనకు సమాజంలో కీర్తి ఉంటే ఏదో ఉందనుకుంటాం, మనకు ఏదైనా అధికారం వస్తే ఇందులో ఏదో ఉందనుకుంటాం. అందులో ఏదో విశేషం ఉందని మనం అనుకోవటం మానం. మన లోపల ఉన్నటువంటి సద్వయస్య యొక్క జ్ఞానం, మన లోపల ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం, విశ్వ చైతన్యం యొక్క తాలూకు అంశం మన హృదయంలో కూడా ఉంది. మన లోపల ఆ లోపల దేహంతో సంబంధం లేకుండా, మనస్సుతో సంబంధం లేకుండా, ప్రపంచంతో సంబంధం లేకుండా లోపల ఒక సద్వస్తువు ఉంది. అది మనకు అనుభవంలోకి వచ్చిన తర్వాత మనకున్న సంపద, మనకున్న కీర్తి, మనకున్న చదువు గడ్డి పరకలతో సమానం కింద కనిపిస్తాయి. అంతేకాదు సముద్రంలో నీటి బొట్టి ఎటువంటిదో నీకు ఈ ఖగోళము సృష్టి కూడా అలా కనిపిస్తాయి. అయితే దాన్ని రియలైజ్ చేయగలగాలి. దేన్ని? అది మనలో ఉంది. ఇక్కడ సమస్య దేవుడు ఉన్నాడా లేడని సమస్య కాదు. కొంతమంది దేవుడు ఉన్నాడంటారు లేడంటున్నారు, ప్రాబ్లం ఇది కాదు. అసలు అక్కడ ఉన్నాను ఉన్నాను నేను ఉన్నాను ఉన్నామన్న సంగతి అందరికీ తెలుస్తాను. అయితే దేహంతో సంబంధం లేకుండా, ప్రపంచంతో సంబంధం లేకుండా, దేవతలతో సంబంధం లేకుండా, ఆ ఇన్నర్ గవర్నమెంట్తో అవుటర్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఒక వస్తువు మనలో ఉంది. అది దేహంలో భాగం కాదు, కానీ దేహంలో ఉంది. మనల్ని పరిపాలించేవాడు బయట లేడు, లోపల ఉన్నాడు. ఆ వస్తువుని నేను ఉన్నాను నేను లేని దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ నేను లేనని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వాడు దేవుడు ఉన్నాడని చెప్పడానికి కానీ నేను ఉండాలి, లేడని చెప్పడానికి కానీ నేను ఉండాలి. ఆ నేను లేనని ఎవరో చెప్పట్లేదు, ఎవరో చెప్పరు. అది మన జీవితంలో నోటితో చెప్పడం కాదు, గ్రంథాలు చదవటం కాదు, అది మన అనుభవైక వైద్యం చేసుకుంటే అప్పుడు జన్మరాహిత్యం కలుగుతుంది. మళ్ళీ ప్రకృతిలో ఒక రావక్కర్లేదు, మొట్టికాయలు తినక్కర్లేదు, శరీరాలు ధరించక్కర్లేదు. ఈ అనిత్యమైనటువంటి, అశోకమైనటువంటి, సారములైనటువంటి ప్రకృతిలోకి రావక్కర్లేదు. మిమ్మల్ని అక్కడికి నేర్కొల్పడానికి ఈ సభల యొక్క ప్రయోజనం, అంతకంటే రెండో ప్రయోజనం ఏమీ లేదు. మీరు బజార్లో మీకు భోగాలను డబ్బుంటే భోగం వస్తుంది, జ్ఞానం ఉంటే మోక్షం వస్తుంది. ధనం వల్ల మనకు జ్ఞానం రాదు, భోగం వస్తుంది. మళ్ళీ భోగాల తర్వాత రోగాలు వస్తాయి. ముందు ధనం, తర్వాత భోగాలు, తర్వాత రోగాలు. కొంతమందికి ధనం ఉన్నా నిగ్రహించుకుంటారు, కొంతమందికి అది నిగ్రహం ఉండదు. కొంతమందికి పాండిత్యం ఉన్నా వాళ్ళు పాండిత్యం లేనట్టే కనిపిస్తారు, ఏదో ఒకటో తరగతి చదువుకున్నారో వీళ్ళని కనిపిస్తారు మనకి. ఏం చేత అంటే వాళ్ళకి సబ్జెక్ట్ ప్రధానం, ఆలోచన ప్రధానం, కానీ ప్రదర్శన అక్కర్లేదు వాళ్ళకి. మీరు ప్రదర్శనలోకి వెళితే వ్యక్తి భావన పెరిగిపోతున్నాయి, వ్యక్తి భావన పెరిగిపోతుంది, దేహాభిమానం పెరుగుతుంది. అందుచేత ఇప్పుడు మనం నేను నేను అని అంటున్నాం. ఇక్కడ రెండు నేనులు ఉన్నాయి. ఇప్పుడు మనం నేను అనేది నేననే తలంపు, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు ఈ మాయని దాటి వెళ్ళిపోతారు, ఎప్పుడో కాదు ఇప్పుడు ఇక్కడ. మనకు రెండు నేనులు ఉన్నాయి, నేననే తలంపు. ఇప్పుడు మనం నేను నేను అంటున్నాం. నాకు శరీరం ఉంది, నేను పుడుతున్నాను, చచ్చిపోతున్నాను, నా జీవితంలో చాలా సాధించాను, సంపాదించాను, లేక నష్టపోయాను, ఏదో అనుకుంటా ఉంటాం జీవితంలో. ఈ నేననే తలంపును పట్టుకునే రాగద్వేషాలు చావు పుట్టుకలు తిరుగుతూ ఉంటాయి, దాని చుట్టూరు తిరుగుతాయి. ఈ నేననే తలంపును పట్టుకునే రాగద్వేషాలు తిరుగుతూ ఉంటాయి, దాని చుట్టూరు చావు పుట్టుకలు తిరుగుతాయి. మనం శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాడు. ఎవరు చనిపోతున్నారు? దేహం చనిపోతుంది. ఆ దేహంతో తాదాత్మ్యం పొందేవాడు నిజమైన డేని కాదు. నిజమైన డేని బాడీలెస్, మైండ్లెస్, వర్లెస్, గాడ్లెస్ ఆల్సో. ఇక్కడ మనం నేను అనే తలం పొందవనకి మనకు చాలా తలంపులు ఉన్నాయి, నేననే తలంపు కూడా ఉంది. మన కళ్ళకు కనిపించే ప్రపంచం కూడా నేననే తలంపు. ఎంత నిజము అంతే నిజం. నేననే తలంపు వచ్చాక ప్రపంచం వచ్చింది, దేవుడు వచ్చాడు, పుణ్యపాపాలు వచ్చినాయి, పూర్వజన్మలు వచ్చినాయి, పరజన్మలు రాబోయే జన్మలు వస్తున్నాయి. ఆ నేననే తలంపును మనం దాటగలగాలి. ఆ మాయ, అజ్ఞానం, అవిద్య నేననే తలంపుని విడిచిపెట్టలేదు. కొంతమంది భగవంతుని ఆశ్రయించి ధనం సంపాదించుకోవాలని, ధర్మం సంపాదించుకోవాలని, గౌరవాలు సంపాదించుకోవాలని ఇలా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. అందులో పొరపాటు ఉందని అంటలేదు, కానీ దేహగతమైన నేనులోంచి మనోగతమైన లేనించి విడుదల చేయమని దేవుణ్ణి ఎవరో ప్రార్థించరు. ఇంకేదంటే దాని విలువ వాళ్ళకి తెలియదు. ఒక వస్తువు యొక్క విలువ మనకు తెలిసినప్పుడు సంపాదించాలనిపిస్తుంది, కానీ దాని విలువ తెలియనప్పుడు సంపాదించాలని అనిపించదు. అయితే మనం అందరం, మీరందరూ శాంతిగా ఉన్నారంటే లేరు, సుఖంగా ఉన్నారంటే లేరు. ప్రతి సంసారంలో కూడా ఏదో సమస్యలు, కానీ మీరు బాగున్నారంటే బాగున్నామని చెప్తారు, కానీ అన్ని అబద్ధాలు. వాళ్ళు బాగా లేదు. ఏం చేద్దంటే బాగోలేదని చెప్తే ప్రశ్నలు వస్తాయి, తను ఎందుకు బాగోలేదని. ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పలేక బాగానే ఉన్నావులేని అంటారు. అందుచేత ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అనే తలంపు ఉంది. మనకు వచ్చే కష్ట సుఖాలు, మనకు వచ్చే చావులు పుట్టుకలు, మనకు వచ్చే జన్మలు విరోధాలు, స్నేహాలు చుట్టాలు, మనకున్న ఆస్తులు, మనకున్న వైభవాలు, ఇవన్నీ ఈ ఫాల్స్ అయి ఆర్టిఫిషియల్ అయి బాడీ బౌండ్ అయి. ఈ దేహం ఎంత నిజమో దేహగతమైన నేను కూడా అంతే నిజం. ఈ దేహగతమైన నేననే మనస్సు అంటారు, జీవుడు అంటారు, చిజ్జడ గ్రంథం అంటారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి వేదాంత పరిభాషలో. అయితే చాలామంది పుణ్యాలు చేసుకుని మంచి లోకాలకు వెళదాం అనుకుంటారు. వెళ్తారు అనుకోవటం మంచిదే. ఎప్పుడైతే గోయింగ్ ఉందో అప్పుడు కమింగ్ తప్పదు. ఎప్పుడైతే కమింగ్ ఉందో అప్పుడు గోయింగ్ తప్పదు. ఎప్పుడైతే మనిషి పుట్టాడో వాడు చనిపోవటం తప్పదు. చనిపోయిన వాడు పుట్టినవాడు చనిపోవటం ఎంత నిజమో చనిపోయిన వాడు మళ్ళీ పుట్టడం కూడా అంతే నిజం. అంటే ఈ మనసు ఈ మర్మ అంతా మనస్సులో ఉంది. మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం మన గురించి మనం నేర్చుకోవటలేదు. మన మనస్సు గురించి మన అక్కడ ఇతరులు ఎలా ఉన్నారని మనం అనుకుంటున్నాం, కానీ మన మనస్సు ఎలా ఉంది, మనం దీన్ని ఏమైనా బాగు చేసుకుంటున్నాం లేదా, దీన్ని పవిత్రం చేసుకుంటున్నాం లేదా అని ఆలోచన లేదు మనకు. ఎంతసేపు లోపల చూపు లేదు, అంతా బయట చూపే. మనం ఏదైనా సత్కర్మ చేసినా అది ప్రచారం కోసం చేయకూడదు, భగవంతుడు సంతోషించడం కోసం చేయాలి. మీకు కావాల్సి ఉంటే గౌరవాలు వస్తాయి, ప్రచారాలు వస్తాయి, కానీ మనస్సు బాగుపడదు. మనం చేసే సత్కర్మ నిష్కామంగా కనుక చేస్తే మన మనస్సు బాగుపడుతుంది, ఇంద్రియాలు నిర్మలం అవుతాయి. మన శరీరం సహకారం లేకుండా మనం ఏది సాధించలేం. హితవుగా మాట్లాడటం, మితంగా భోజనం చేయటం. మీరు ఎవరితోటైనా మాట్లాడేప్పుడు హితవుగా మాట్లాడాలి, వాళ్ళు శ్రేయస్సు కోరి మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు నారాయణరాజు గారు మాట్లాడ అవసరం లేని మాట మాట్లాడలేదు, అవసరమైన మాట విడిచిపెట్టలేదు. అలాగే మనం మాట్లాడి ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి, కానీ అతిగా మాట్లాడకూడదు. చెప్పవలసిన మాట విడిచిపెట్టకూడదు, చెప్పకుండా మాటలు చెప్పకూడదు. వాళ్ళ క్షేమం కోరి మాట్లాడాలి. అదేనా అవసరమైనప్పుడే మాట్లాడాలి, అది అవసరమైనప్పుడే మాట్లాడాలి. మాట్లాడటం కూడా హిత భాషణం, మిత భోజనం, ఆహారం కూడా కాలం తగ్గించుకోవాలి. అంటే ఈ దేహం ఆహారం వల్ల నిర్మింపబడింది. బాడీ మేడ్ అప్ ఆఫ్ ఫుడ్ అని. మరి దేహం మనకు ఆహారం వల్ల వచ్చింది, అంచేత ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కారం ఎక్కువకూడదు, ఉప్పు ఎక్కువకూడదు, నూనె ఎక్కువకూడదు. అంటే మనం ఎలా తినాలంటే మన సాధనకు మన దేహం ఉపయోగించేలాగా అంతవరకు తినాలి. అతిగా తింటే బద్ధకం వస్తుంది, బాగా తక్కువ తింటే నీరసం వస్తుంది. అది సరిపడే సమానంగా తినాలి. ఇంకా మనం ఆరోగ్యం బాగా చూసుకుంటే సాధ్యమంతరికి ప్రపంచంలో ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రలోభాలకి లోను కాం. మన మనస్సు సహకరించకుండా మనకి, మన శరీరం సహకరించకుండా మనం ఏది సాధించలేం. ఈ లోకానికి సంబంధించింది కానీ పరలోకానికి సంబంధించింది కానీ ఏది సాధించలేం. ఉన్నది ఏది ఇప్పుడే ఉంది, ఎక్కడే ఉంది, మీ హృదయంలోనూ ఉంది. బయట ఏమి లేదు, ఎక్కడో ఏదో ఉందనుకుంటాం. మనకు కోరికలు ఉంటాయి, వాసనలు ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. అంటే ఇవన్నిటి వల్ల ప్రపంచంలో ఏదో ఉంది, ఏదో ఉందనికి ఏమీ లేదని నీకు, నీకు ఏ బలహీనత లేనప్పుడు తెలుస్తుంది ప్రపంచం ఏమి లేదు, ఇందులో గడ్డి లాంటిది, సారం లాంటిది. అంటే మనలో ఉన్న అజ్ఞానం వల్ల ఇక్కడ ఏదో ఉందనిపిస్తుంది మనకు. మనలో ఉన్న అవిద్య వల్ల ఇక్కడ బయట ఏదో కనిపిస్తుంది, ఏదో ఉందో ఏదో ఉందని అనిపిస్తుంది. మనకు అనిపిస్తుంది అలా ఏదో ఉందని, ఏమీ లేదు. ఉన్నదంతా మన హృదయంలో ఉన్నది. ఇదంతా డ్రీమ్ స్టఫ్. మన కళ్ళకు కనిపించే ప్రపంచం అంతా కూడా డ్రీమ్ స్టఫ్. మనకి స్వప్నంలో నిద్దట్లో స్వప్నం వస్తుంది. నిద్దట్లో స్వప్నం వచ్చినప్పుడు అనేక మంది మనుషులు కనిపిస్తారు, అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనకి జాగ్రత్త అవస్థలు రాగానే తెలుస్తుంది. వాళ్ళు ఎవరు కనపడరు, అదంతా అబద్ధం అని తెలుస్తుంది. ఆ సంఘటన నిజం అనిపించదా? మీకు చెడ్డ సప్నాలు వచ్చినా జాగ్రత్త అవస్థలోకి వచ్చాక అది అసత్యం అని మీకు తెలిసాక ఏమనిపించదు చెడ్డ సప్నం కూడా. ఇక్కడ మిల్టన్ ఏమన్నాడంటే, ఓల్డ్ పోయిట్రీ వాడు మిల్టన్, వాడు ఏమన్నాడంటే నీకు డ్రీమ్కి సంబంధించిన ఎక్స్టెన్షనే జాగ్రత్త వస్తాను, నీకు రాత్రిళ్ళు నీకు స్వప్నం వస్తాను. ఆ స్వప్నాన్ని జాగ్రత్త అవస్థలో కూడా పొడిగించారంటే ఆ స్వప్నం యొక్క ఎక్స్టెన్షనే నీ జాగ్రత్త అవస్థ కూడా. దానికి దీనికి అది పొట్టిగా ఉంది, ఇది పొడిగ్గా ఉంది, కానీ దానికి దీనికి భేదం లేదు. అదంతా సత్యము, ఇది అంత అదే, ఇది కూడా అదే, అదే అది మిల్టన్ చెప్పారు. దాని ఎక్స్టెన్షన్ ఏది? నీకు రాత్రి స్వప్నం వస్తుంది కదా, ఆ స్వప్నం యొక్క ఎక్స్టెన్షనే జాగ్రత్త అవస్థ కూడా. ఇది ఇక్కడ ఉన్నాను, మీరేంటి ఇక్కడ? ఇక్కడ దేవుడు ఉన్నాడు లేడన్న సమస్య ఏం లేదు, అది అనవసరం మనకి. ఇక్కడ మీరు సుఖపడాలి, శాంతి తెలియాలి మీకు. ఈ శరీరంలో ఉండగా, ఇక్కడ ఉండగా, ఈ లోకంలో ఉండగా ఆనందం మీకు అనుభవంలోకి రావాలి. ఆనందం మిమ్మల్ని చూసి దేవతలు కూడా అసూయపడాలి. ఆ ఉండటం యొక్క ఆ ఉన్నదానికి ఆ ఉన్న వస్తువుకే దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపం సుఖం. అది ఉండటం, అది ఆ ఉన్నది ఏదో అలాగే ఉంటుంది. దానికి చావుతోటి పుట్టుకలతో సంబంధం లేదు. ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. అప్పుడు బాహ్య సంఘటన ఏది జరిగినా దాని ప్రభావం నీ మీద ఉండదు. అనుకూలంగా జరిగినా, అనుకూలంగా జరిగితే సంతోషం కాదు, ప్రతికూలంగా జరిగితే మీకు మామూలు బాధ కలగదు, దుఃఖం కలగదు, ఏమీ లేదు. బాహ్యం అనుకూలంగా అనుకూలంగా జరిగిన బాహ్య పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా అది స్వప్నమే, ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నా అది స్వప్నం. వీఆర్ సచ్ స్టార్ యాజ్ డీమ్స్ సార్ మేడం, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండ్ అడ్వెంచర్స్. నిద్రలో స్వప్నాలు వస్తున్నాయి, అజ్ఞానంలో జన్మలు వస్తున్నాయి, అవిద్యలో జన్మలు వస్తున్నాయి. ఇక్కడ హృదయంలో ఉన్నాననేది బైబిల్ ఏమని చెప్పాడంటే, మన రాముడు, కృష్ణుడు, శివుడు, యెహోవా, అల్లా, ఈ దేవుని పేరు ఇలా అనుకుంటాం. అల్లా అని, అల్లాహు అక్బర్, తర్వాత యెహోవా అని మనం ఏదో రాముడు, కృష్ణుడు ఇలా దేవుళ్ళు అనుకుంటాం. అది కాదు, వాళ్ళు కాదు దేవుడు, వాళ్ళు దేవతలు, అడ్మినిస్ట్రేటర్స్. అసలు వాళ్ళు వాళ్ళు దేవతలు ఉండొచ్చు, రామాయణం జరిగి ఉండొచ్చు, అలాగే అనేక సంఘటనలు జరిగి వచ్చు. ఇదంతా మహాస్వప్నంలో జరిగిపోతున్నాను. నేను ఉన్నాను, ఏంటది ఇది బాగా అర్థం చేసుకోండి. ఉన్నాను అదేంటి? ఉన్నాను. ఆ ఉండటం అనేది దేహం పోయినా అది ఉంటుంది. దేహం పుట్టకముందు అది ఉంది కాబట్టి, దేహం పుట్టకముందు ఏదైతే ఉందో ఆ దేహం పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఇక యేసుక్రీస్తు బైబిల్లో ఏమని చెప్పానంటే, అయాం బిఫోర్ అబ్రహాం, నేను దేవుడి కంటే ముందున్నాను, తండ్రి కంటే ముందు కుమారుడు ఉంటాడా? కానీ నేను తండ్రి అయినటువంటి దేవుడి కంటే ముందున్నాను. అంటే ఈ ప్రపంచంలోకి దేవతలు రాకముందు, ఈ ప్రపంచంలోకి ఈ ప్రపంచం నిర్మాణం అవ్వకముందు, ఈ ప్రపంచంలో జీవకోటి లేనప్పుడు చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఇప్పుడు ఉంది, మళ్ళీ ప్రపంచం లయం అయిపోయిన తర్వాత ఉంటుంది. ఆ చైతన్యానికి, ఈ జీవకోటికి, ఈ ప్రపంచానికి తల వెంట్రికి సంబంధం లేదు, విశ్వమంతకి సంబంధం లేదు. దాని అంశం మన హృదయంలో ఉంది, ఆ విశ్వ చైతన్యం యొక్క అంశ మన హృదయంలో ఉంది, అది మన హృదయంలో కూడా ఉంది. అంచేత మనుషులకి తోక ఉన్న మనుషులకి ఆత్మజ్ఞానం వస్తుంది, కానీ తేలిక స్వభావం ఉన్నవాడు మనుషులకి ఆత్మజ్ఞానం రాదు. తోక ఉండాలి, మనిషికి తోక ఉండాలి ఆ హృదయంలో. ఆ హృదయంలో ఏంటంటే అంచేత ఇక్కడ నేను ఉన్నానంటే మీరు బాగా అర్థం చేసుకోండి. నేను దేవుణ్ణి తెలుసుకున్నానా, దేవుణ్ణి తెలుసుకోలేదా? లేదా అద్వైతం ద్వైతం, అద్వైత సిద్ధాంతంలో మోక్షం వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చాక భగవంతుల్లో ఐక్యమైపోతాడని చెప్తారు. దానికి ద్వైతులు విశేషులు అంగీకరించరు. అంటే భగవంతుడి సన్నిధానాన్ని పొందుతారు కానీ భగవంతుల్లో ఐక్యం అవరని చెప్తారు. ఎవరు వీళ్ళు వైష్ణవులు అంటే రామానుజ మతం వాళ్ళు, మధ్వాచార్య మతం వాళ్ళు మోక్షం అంటే భగవంతుని సన్నిధానంలో పొందుతారు, వాళ్ళు ముక్త జీవులు అవుతారు అంతేగాని భగవంతుల్లో ఐక్యం అవటం అనేది ఉండదు అంటారు. ఆ సిద్ధాంతాలు మనకు అనవసరం, ఆ చర్చలు మనకు అనవసరం, ఆ పేచీలు మనకు అనవసరం. అది కదా ఇక్కడ సమస్య. నేను జ్ఞానం వచ్చాక ఈశ్వరుడు స్వరూపాన్ని పొందుతానా, అది ఈశ్వరుడు సన్నిధానంలో ఉంటానా, నేనే ఈశ్వరుని అయిపోతానా, లేకపోతే ఈశ్వరుడు స్వరూపం పొందుతానా? ఇక్కడ అది ఇక్కడ కాదు, అన్ని అద్వైతం అద్వైతం ఉన్న పేచీలు అధికారం. ఉన్నాను ఏంటది, నేను ఉన్నాను, ఉన్నానని తెలుస్తాను కదా. ఆ ఉన్నదేదో ఎవరో కాదు, నేనై ఉన్నాను. ఆ దేనికి మనం చెప్పి ఇక్కడ ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఈ డిఫరెన్స్ మీకు అర్థమైతే నిప్పు మీద నీళ్లు పోస్తే వెంటనే ఎలా చల్లారిపోతుంది, ఇప్పుడే మీ అశాంతంతా చల్లారిపోతుంది. ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు మిమ్మల్ని వెంటాడుతున్నా ఈ జ్ఞానాగ్ని, జ్ఞానం ఈ జ్ఞానం అనే జ్ఞానాన్ని మీ అగ్ని అంతా చల్లారి చేస్తుంది. ఆత్మజ్ఞానం అది విషయ జ్ఞానం కాదు, విషయ జ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం అంటే స్వరూప జ్ఞానం, అది అంటే మనస్తోటి ఎక్కడైనా చేసేది విషయ జ్ఞానం అంటారు. ఆ విషయ జ్ఞానం మన శరీరం ఎంత నిజమో, మన పొట్ట ఎంత నిజమో అంతవరకు నిజం, అంతవరకు నిజం. ఆ వ్యవహారిక సత్యాలు కానీ, వ్యవహారిక సత్యాలు కానీ ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు. ఇప్పుడు ఉన్నాను, ఏమొచ్చింది ఇక్కడ బాగానే వినపడతాను కదా. ఆ ఉన్నాననే దాన్ని, ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా, మోక్షం అనేది ఏ స్థితిలో ఉంటుంది, అది కదా ఇక్కడ సమస్య. ఉన్నాననే దాన్ని రియలైజ్ చేయాలి. ఉన్నప్పుడు దేహంతో మనకు తాదాత్మ్యం ఎలా ఉందో, మనస్సుతో తాదాత్మ్యం ఎలా ఉందో, నీకున్న కష్టసుఖాలు ఎలా తెలుస్తున్నాయో, నీ శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని నీకు ఎలా తెలుస్తుందో, అలా ఉన్నా సద్వ ఉన్నాననే దాన్ని నువ్వు రియలైజ్ చేయాలి. దాన్ని ఏంటి నువ్వు రియలైజ్ చేయాలి, అది ఎలా ఉందో, ఉన్నది ఎలా ఉందో నువ్వు కూడా అలా ఉండగలగాలి, నువ్వు కూడా అది ఉండగలాలి. అప్పుడు నీకు జన్మరాహిత్యం వస్తుంది. దాని ప్రయోజనం ఏంటంటే నీకు శవాలని మొయ్యక్కర్లేదు, శవాలని మొయ్యక్కర్లేదు. అంటే ఇప్పుడు దేహము నేననే తలంపు, ఆ నేనుకి తలంపు లేవు. ఆ నేను ఐ థాట్ వేరు, నేను వేరు, నేను వేరు. లోపల హృదయంలో నేను, ఆ నేను వేరు. ఈ నేను ఎప్పుడు మనం చెప్పేది నేను నిజమైన నేను కాదు, అది తలంపు. మనకి చాలా తలంపులు ఉన్నాయి, కానీ ఈ నేను కూడా తలంపు. దీన్ని పరిభాషలో చెప్పాలంటే మొదటి తలంపు, ఆది తలంపు, ఫస్ట్ థాట్ అని చెప్తారు. ఈ ఐ థాట్ ఏమో ఫస్ట్ థాట్. ఈ నేననే తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తాయి, కానీ లేకపోతే ఇతర తలంపులు రావు. నీకు రాగద్వేషాలు రానివ్వండి, కామక్రోధాలు రానివ్వండి, దేహాభిమానం రానివ్వండి, ఏది వచ్చినా ఆ దేహము నేననే తలంపు వచ్చాక మీకు మిగతా విషయాలు వస్తాయి, కానీ మిగతా మిగతా విషయాలు ఏమి రావు మీకు. ఆ దేహము నేననే తలంపునే ఇలా చుట్టుకుని ఉంటాయి రాగద్వేషాలు. బుద్ధుడు ఏమని చెప్పాడు? ఎవరింటికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఏముంది ఈ ప్రపంచంలో రాగద్వేషాలు తప్పించాలి. మీరు ఎవరింటికి వెళ్ళి చూడండి, ఏ దేశం వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏముంది ఈ ప్రపంచంలో రాగద్వేషాలు తప్పించాలి. ఈ లైక్స్ డిజిలకి తప్పించి ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అంటే మనకున్న టెండెన్సీ, మనకున్న అలవాట్లను బట్టి. ఏంటది? మనకున్న అలవాట్లను బట్టి ప్రపంచం ఏదో అనిపిస్తుంది, కానీ మనకున్న డిజైర్స్ని బట్టి మనకు ప్రపంచం ఏదో అనిపిస్తుంది. కానీ అప్పటి వరకు ప్రపంచం ఏదో సారం ఉందనుకుంటాం. మన అలవాట్లోంచి మనం బయటపడ్డాక తెలుస్తుంది ప్రపంచంలో ఏమీ సారం లేదు, నిస్సారమే, ఇది వర్తలేస్తాను. అయ్యా, ప్రపంచంలోకి నువ్వు వచ్చిన ప్రయోజనం ఏంటంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవటానికి. నువ్వంటే ఈ నేను కాదు, ఇది నేను, ఈ నేను తలంపే. మీకు ఎప్పుడైనా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, అది నీ ఎవరికి వస్తుంది ఆలోచించుకోండి. ఈ నేనైనా తలంపుకి వస్తుంది. ఈ నేనైనా తలంపు మీద గాఢ నిద్రలు అణిగిపోతుంది, అది నిజం కాదు. నేనైన తలంపు జాగ్రత్త అవస్థలో ఉంటుంది. ఏంటి జాగ్రత్త అవస్థలో ఉంటుంది? గాఢ నిద్రలో అణిగిపోతుంది. ఏది ఆ నేనైన తలంపు మీకు కనపడదు ఎక్కడ? గాఢ నిద్రలో. అప్పుడు మీకు దేహం గొడవ ఉండదు, ప్రపంచం గొడవ ఉంది. గాఢ నిద్రలో ఎవరికి దేహం గొడవ ఉందో ప్రపంచం గొడవ ఉంది. మీకు మెరుకు రాగానే ఏమొస్తుందంటే ఈ దేహము నేనే తలంపు వస్తుంది. ముందు రేపు పొద్దున్నే చూడండి, మీకు నిద్రలోంచి ఈ జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు ముందు ఏ తలంపు వస్తుందంటే నేను అనే తలంపు వస్తుంది. ఆ నేననే తలంపు వచ్చాక ఇతర తలంపులన్నీ వచ్చేస్తాయండి. స్త్రీనని, ఏదో పురుషుడినని, నేను ప్లేడర్నని, డాక్టర్నని, లేదా ఫార్మర్నని, మీకు మిగతా తలంపులన్నీ వచ్చేస్తాయి. ఈ ఆలోచన మీరు కాదు, ఈ తలంపుల మీరు కాదు, ఈ రాగద్వేషాల మీరు కాదు, మీ కోపతాపాల మీరు కాదు, ఈ పుట్టుకలు చావులు మీరు కాదు, ఇవన్నీ మీరు కాదు. మీకు వస్తున్నాయి, మీకు అది రావటం వేరు. మీరు బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ అవి మీరు కాదు. మీకు ఇష్టం వస్తుంది, వెళ్ళిపోతుంది. అవి ఇష్టం వస్తుంది, వెళ్ళిపోతుంది. కోపం వస్తుంది, వెళ్ళిపోతుంది. అలాగే రకరకాల కోరికలు వస్తాయి. చురుకు లోకాలకి వెళ్ళాలని అనిపించవచ్చు, లేదా ఇంకా మంచి లోకాలకి వెళ్ళాలనిపించవచ్చు. ఇవన్నీ మీరు కాదు, కానీ మీకు వస్తున్నాయి. అవి మీకు వస్తున్నాయి కాబట్టి పోతుంది. ఇప్పుడు మీకు ఏదో తలంపు వస్తుంది, తలంపు లేకుండా ఇష్టం లేదు, తలంపు లేకుండా అవి ఇష్టం లేదు. మీకు ఏదో తలంపులు వస్తున్నాయి, ఏదో తలంపులు వస్తున్నాయి కదా. ఆ తలంపులు మీరు కాదు, ఆ తలంపులు మీకు వస్తున్నాయి. అది అవి విడదీసుకోవాలి మరి. ఆ తలంపులు మీరు కాదు, ఆ తలంపులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, తలంపులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. మీ శరీరంలో చావులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, పుట్టుకలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, మీ కష్టాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, సంతోషాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ మీరు కాదు, అవి మీకు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. ఏ నేనకి వస్తున్నాయి? ఏంటి ఏ నేనకి ఇవన్నీ వస్తున్నాయి? ఆ నేననే తలంపు మొత్తం సృష్టి అంతా, ఈ దేవతలంతా కూడా, ఈ ఒంటి స్తంభం మీద, నేననే తలంపన ఒంటి స్తంభం మీద మొత్తం క్రియేషన్ అంతా ఆధారపడింది. అది ఉంటే అంతా ఉంది, అది లేని వాడికి ఏం లేదు. అది ఉంటే ధర్మాలు అధర్మాలు ఉన్నాయి, అది ఉంటే పుణ్యాలు పాపాలు ఉన్నాయి, అది ఉంటే చావులు పుట్టుకలు ఉన్నాయి. నేను దేహం నేను తలంపు ఉన్నప్పుడు అది లేకపోతే ఏది లేదు. అంటే ఈ చావులు పుట్టుకలు నీకు వచ్చే కష్టకాలు, ఈ నేనైన తలంపు ఎంత నిజం, అవి కూడా అంతే నిజం అని మీకు అర్థమైనప్పుడు మీకు ఎంత అశాంతి ఉన్నాం, ఒక బండిడు అశాంతి ఉన్నాం, వెంటనే చల్లారిపోతుంది, వెంటనే చల్లారిపోతుంది. అప్పుడున్న మీకు అశాంతి అంతా మళ్ళీ శాంతిగా మారిపోతుంది. సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుంటాను. ముందు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే దానిలో ఇంట్రెస్ట్ వస్తుంది. ముందు అర్థం చేసుకుంటే మీకు దాని మీ ఇంట్రెస్ట్ కలుగుతుంది, శ్రద్ధ కలుగుతుంది. ఏంటది శ్రద్ధ కలుగుతుంది? శ్రద్ధ లేకుండా జ్ఞానం కలగదు. మనం ఏ పని చేయినా ఏ పని చేసినా మనకు శ్రద్ధ అవసరం. ఈ లోకంలో ఏదైనా సాధించాలన్నా పరలోకంలో ఏదైనా సాధించాలన్నా శ్రద్ధ లేకుండా సాధించడం, శ్రద్ధ లేకుండా జ్ఞానం రాదు. శ్రద్ధావం లభచే జ్ఞానం, శ్రద్ధ లేకుండా జ్ఞానం రాదు. జ్ఞానానికి మించిన ఐశ్వర్యం కానీ, జ్ఞానానికి మించిన సంపద కానీ, జ్ఞానానికి మించిన సౌందర్యం కానీ, జ్ఞానానికి మించిన భాగ్యం కానీ మించింది ఈ సృష్టిలో ఏమి లేదు, పరలోకంలో కూడా ఏమి లేదు. ఇక్కడ ఈ లోకంలో లేదు, పరలోకానికి లేదు. అంటే మరణించిన తర్వాత కూడా ఏదైతే మనకు కూడా వస్తుందో దాని గురించి మనం పట్టించుకోవటం లేదు. శ్మశానంలో మన శరీరం ఖాళీ బూడిదవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది. అంచేత మనం ఈ సూపర్ఫిషియల్ ఈ పై గొడవలకే ప్రాముఖ్యత ఇస్తున్నాం. కానీ మనం హృదయంలోకి వెళ్ళాలి. మన హృదయంలో ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది, దాన్ని రియలైజ్ చేయాలనే అది కాంక్ష కూడా రావటం లేదు. ఇప్పుడు ఈ జ్ఞానం సంపాదించడానికి పెట్టుబడి డబ్బు కాదు, తెలుసుకోవాలనే కాంక్ష పెట్టుబడి. మానవ జన్మ రావటం, మానవ జన్మ వివేక చూడమని ఆచార్యులు వారు చెబుతారు. మానవ శరీరం రావటం, నీకు జ్ఞానం సంపాదించాలనే తలంపు రావటం, ఆ కాంక్ష రావటం, ఆ జిజ్ఞాస రావటం, ఆ ముముక్షత్వం రావటం, నీకు అనుకూలమైనటువంటి మహాత్ములు నీ యొక్క అంటే నీకేదో ఏ జిజ్ఞాస ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసే మహాత్ములు, అటువంటి మహర్షులు నీకు ఆ సహవాసం దొరకటం అదృష్టం. ఏ పూర్వజన్మలో ఏ పుణ్యం చేస్తే, ఎంతో పుణ్యం చేస్తేనే కానీ, ఎంతో సత్కర్మ నిష్కామంగా చేస్తేనే కానీ ఈ మూడు ఈ లోకంలో నీకు లభ్యం కాదన్నాడు ఆచార్యుడు. మానవ శరీరం వస్తే సరిపోదు, జిజ్ఞాస రావాలి. జిజ్ఞాస వస్తే సరిపోదు, నీ జిజ్ఞాసకి నీకు గైడెన్స్ ఇచ్చే గురువు ఉండాలి. అప్పుడు కానీ నువ్వు సఫలీకృతం కాలేవు, అప్పుడు కానీ నువ్వు సఫలం అవ్వలేవు అప్పుడు కానీ. అయితే ఈ మూడు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి సాధ్యం కానీ మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. అయితే ఇక్కడ మన గమ్యం ఏంటంటే ఆ ఉన్నాను అన్నదాన్ని అది ఎలా ఉందో అలా మనం ఉండగలగటం, అది ఎలా ఉందో అలా ఉండగలగటం. అది ఎలా ఉందో మనం ఊహిస్తే అర్థం కాదు. ఏం చేద్దాం, అది అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది, అది అనుభవం యొక్క వైద్యం. స్వర్గరాజ్యం నీ హృదయంలోనే ఉన్నది. నీకు లోపల చూపు కలగటం లేదు. నీ హృదయంలో ఉన్న సుఖాన్ని, నీ హృదయంలో ఉన్న శాంతిని, నీ హృదయంలో ఉన్న ఆనందాన్ని వదిలికని రోడ్ల మీద ఉన్న పెంకు ముక్కల కోసం తిరుగుతున్నావు. బాహ్య విషయాల్లో మనం మోహం పెట్టుకుని ఎంత దూరం వెళ్ళిపోతాం. మళ్ళీ అంతానికి వస్తే కానీ మనస్సు మన బూట్లో పడదు. తర్వాత సహవాసం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తినే ఈ ఏకాంతవాసం, ఉపవాసం, సహవాసం ఎప్పుడైనా కొంత ప్రతి మనిషికి రోజు ఒక గంట అనే ఏకాంతవాసం అవసరం. ఏకాంతవాసం నీ మనసులో ఏముందో నీకు తెలుస్తూ ఉంటుంది. మనకు పేగులు రెస్ట్ కోసం ఉపవాసం, ఎప్పుడైనా ఉపవాసం చేయడం కూడా మంచిది. పేగులు విశ్రాంతి తీసుకుంటాయి, పేగులు విశ్రాంతి తీసుకుంటాయి. ఏకాంతవాసం, ఉపవాసం, సహవాసం, హోలీ కంపెనీ. ఏంటది హోలీ కంపెనీ? అంచేది ఇక్కడ ఏమిటి, నువ్వు దేవుడు ఉన్నాడా లేదా గొడవలోకి వెళ్ళకండి, లేదా వాడు స్వరూపం పొందుతాం వాడు సన్నిధానంలో కూర్చుంటాం, అది కూడా వెళ్ళకండి, అక్కడ కూడా వెళ్ళకండి. ఉన్నాను ఏంటి, అది ఎలా ఉందో మీరు ఎలా ఉండగలగాలి, ఆ ఉన్నదాన్ని మనం గుర్తించాలి, ఉన్నదాన్ని గుర్తించాలి. ఆ ఉన్నదానికి చావు లేదు, ఉన్నదానికి పుట్టుక లేదు, దానికి ప్రపంచం లేదు, దేవతలు లేరు. ఆ ఉన్న వస్తువు, ఉన్న వస్తువులోనే లేని దాంట్లో శాంతి లేదు, ఉన్న దాంట్లోనే శాంతి ఉంది. ఆ ఉన్నది ఉన్నట్టు నువ్వు గ్రహించగలిగితే, అంటే దాన్ని రియలైజ్ చేయగలిగితే శాంతిలో సుఖంలో ఆనందంలో నువ్వు ఊగిసలాడతావు. ఎప్పుడో కాదు ఈ జన్మలో, ఇప్పుడు ఇక్కడ. మీ కుటుంబ పరిస్థితి నీకు ప్రతికూలంగా ఉన్నా సరే, అనుకూలంగా ఉన్నా సరే, వాటికి నీకు రవ్వంత ముళ్ళంత కూడా సంబంధం లేదని నీకు అనుభవంలోకి వస్తుంది. ఏం చేద్దంటే ఇవన్నీ నేననే తలంపకే నిజం. వేరే ఈ దేవతలు, ఈ జన్మలు, పునర్జన్మలు, చావులు, పుట్టుకలు, కష్టాలు, సుఖాలు, ధర్మాలు, అధర్మాలు, లాభాలు, నష్టాలు, ఈ దేహగతమైన నేను ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. కానీ ఇప్పుడు నీకు తెలియదు, నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నువ్వు దర్శించాక, నువ్వు నీ హృదయంలో ఉన్నటువంటి సత్యాన్ని నీకు అనుభవంలోకి వచ్చాక మటు కదా అప్పుడు తెలుస్తుంది. కానీ అప్పుడు వరకు ఎక్కడైతే సారం లేదు అక్కడ సారం ఉందనుకుంటా ఉంటావు, ఎక్కడైతే సత్యం లేదు అక్కడ సత్యం ఉందనుకుంటావు. నువ్వు సత్యము కాని దాన్ని కూడా సత్యం అని నమ్మచ్చు, సత్యం కాని దాన్ని కూడా సత్యం అని నమ్మచ్చు. కానీ నువ్వు నమ్మిన మళ్ళీ నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అసత్యం సత్యం అవ్వదు. జ్ఞాపకం పెట్టుకోండి, అసత్యాన్ని కూడా సత్యం అని మీరు అనుకోవచ్చు, మీరు అనుకున్నది మాత అది సత్యం అవ్వదు. కొంతమంది పాండిత్యమే ఆత్మజ్ఞానం అంటారు, ఇదో ప్రమాదం. ఏమనుకుంటారు, పాండ్య వాళ్ళకున్న పాండిత్యమే ఆత్మజ్ఞానం అనుకుంటారు, అదే అది చాలా ప్రమాదం. అదేంటే అసలు ఆ పాండిత్యానికి పాండిత్యం అనేది ఎక్వైర్డ్, ఇది ఎక్వైర్డ్ కాదు, ఏది మనస్సుతోడు సంపాదించింది పాండిత్యం. ఈ ఉన్న వస్తువు ఉన్నట్టు నీ మనస్సు ఎక్కడైతే అణిగిపోయిందో, ఇంద్రియాలు ఎక్కడైతే అణిగిపోయిందో, నీకు ఎప్పుడైతే శవబుద్ధి పోయిందో, నూటికి నిలపాలి శవబుద్ధి పోయిందో, ఈ శరీరం చనిపోయినప్పుడు కూడా, చనిపోతున్నప్పుడు కూడా శరీరంతో నాకు సంబంధం లేదు, శరీరం పోతుంది, నేను ఉన్నాను అనే అనుభవం నీకు వచ్చే వరకు ఈ పాండిత్యున్నాడు ఏమి లేదు, గౌరవాలలో ఏమి లేదు అని అప్పుడు వరకు నీకు తెలియదు, అంతవరకు ఏదో ఉందనుకుంటాం. నీ మనస్సు ఎంత నిజమో, నీ దేహం ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, నీకున్న ఐశ్వర్యం ఎంత నిజమో, నీకున్న పాండిత్యం ఎంత నిజం. పాండిత్యం ఏముంది, ముసలితనం వచ్చాక మర్చిపోతారంతా. ఈ లెక్కలు చెప్పేవాళ్ళు రిటైర్ అయిన తర్వాత 4 ఏళ్ళకి లెక్కలనే మర్చిపోతారు. ఏం చేస్తాం, అది మనసుకు సంబంధించిన విషయాలన్నీ. నాని ఫలికి వాళ్ళ ఉన్నాడు, ఆడు గొప్ప లాయర్. నాని ఫలికి వాళ్ళనే ఆడు బడ్జెట్ మీద బెస్ట్ స్పీచెస్ ఇవ్వగలడు. ఈజ్ ఎ గిఫ్ట్ టు ఇండియా. వాడుకున్న తెలివి లాలో, కాన్స్టిట్యూషన్లో వాడుకున్న తెలివి ఇండియాకి, ఇండియాలో ఎవరికి లేదు. భగవంతుడు వాడిని బహుమానంగా మాత్రమే మన దేశానికి ఇచ్చాడు. వాడి గురించి ఇప్పుడు మీకు ఎందుకు చెబుతున్నారంటే, వాడికి లా అంటే ఎంత ఇష్టం అంటే, లాను ట్రూత్ని, ఆ జడ్జిని ట్రూత్ వైపుకి తీసుకెళ్ళడానికి ఎంత ఇష్టం అంటే, ఓసారి గవర్నమెంట్ అంది నువ్వు ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జి ఒకటి పోస్ట్ ఖాళీగా ఉంది, నువ్వు అందులో చేరు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ 2 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతున్నాడు, ఆ చీఫ్ జస్టిస్ నీకు ఇచ్చేస్తాం, నువ్వు 10 ఏళ్ల పాటు చీఫ్ జస్టిస్గా ఉండవచ్చు అన్నారు. ఎవరు, నాని పాలకి వాళ్ళ నో అన్నాడు, నాకు అవసరం లేదన్నాడు. ఇంచేది వాడు సబ్జెక్టు ప్రధానం అంతే, లా ప్రధానం. వాడి ఆర్గ్యుమెంట్ చెబుతా ఉంటే సుప్రీంకోర్టులో ఆ జడ్జి కళ్ళంక చూస్తూ ఉండడు. ఆర్గ్యుమెంట్ చెప్పేవాడు ఆ జడ్జి కళ్ళంతో ఒక చూసేవాడు, అంటే నేను చెప్పేది వాడికి అర్థం వస్తుందా లేదని. అరే మనం చెప్పేది అర్థమవుతా లేదా వాళ్ళ ఫేసెస్ చూస్తే తెలుస్తాయి మనం చెప్పేది అర్థమవుతుంటాయి, వాళ్ళ కళ్ళు మెరుస్తూ ఉంటారు. అంటే మన ప్రజెంటేషన్ మార్చాలా, ఇలాగే చెప్పాలంటానికి ఆ జడ్జి కళ్ళల్లో 2 నిమిషాలు 3 పక్కన ఆర్గ్యుమెంట్ చెప్తూ కళ్ళు వచ్చి, అంటే మనం చెప్పింది గ్రహిస్తున్నాడా లేదా గ్రహించే స్టాండర్డ్ ఉందా లేదా. ఎంచేది వీడి విషయం చెప్తున్నాడు నాని పలికి వాళ్ళ వాడికి మంచం పెట్టాడు, చివరి రోజుల్లో 2 సంవత్సరాలు మంచం పెట్టాడు, మొత్తం లా అంతా మర్చిపోయాడు. ఎన్నో సుప్రీంకోర్టులో, ఎన్నో హైకోర్టులో, ఎన్నో 100ల మంది బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ కంటే, ఫైనాన్స్ మినిస్టర్ కంటే బడ్జెట్ గురించి బాగా మాట్లాడతాడు. వాడు మాట్లాడుతుంటే వక్తృత్వం ఇలా ఉంటుంది అనిపిస్తుంది మనకి. పలికి వాళ్ళ లా మీద మాట్లాడుతుంటే మాట్లాడే పద్ధతి ఇలా ఉంటుందా, వక్తృత్వం అంటే ఆరేటరీ అంటే ఇలా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది. అంత మేధావు, మహామేధావికి బహు మేధావికి ఓసారి మన ప్రైమ్ మినిస్టర్ ఎవడన్నాడు కానీ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు అన్నాడు ఏమనంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ అడ్వకేట్స్లో 10 మందిని ఎన్నుకుంటే పల్కి వాళ్ళ ఒకడన్నాడు. ప్రపంచంలోని పెద్ద లాయర్స్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే 10 మందిని టాప్ 10లో వాడు నాని పల్కి వాళ్ళ. ఇంతకీ వాడి గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే వాడు చనిపోయే ముందు అన్నీ మర్చిపోయాడు, ఆ లా మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. ఏం చేత ఆడు ఆ మనసు ఎంత నిజం, ఈ లా కూడా అంతే నిజం కానీ అన్నీ మనసు అణిగిపోయినప్పుడు ఇవన్నీ అణిగిపోయినాయి. ఇవన్నీ కూడా చమత్కారాలు. పలికి వాళ్ళది చమత్కారం అయినప్పుడు మనకున్న తెలివితేటలు అంతా మనం అంత. వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు యట్ అన్నట్టు ఆ ఉన్నానని దానితో పోల్చుకుంటే మనం ఎంత, మన జీవితం ఎంత, మనకున్న అచీవ్మెంట్స్. రామ శ్రీరామ తనువు కాదు, తనువు తాను కాదని తెలిసిన వాడికి జపమేలా తపమేలా జ్ఞానమేలా విచారణ ఎలా. రామ శ్రీరామ త్యాగరాజు తనువు తాను కాదని తెలిసిన వాడికి జపమేలా తపమేలా పూజలేలా జ్ఞానమేలా విచారణ ఎలా. అంటే నీకు దేహబుద్ధి పోయి శవబుద్ధి పోయి ఆత్మబుద్ధి కలిగినప్పుడు అవి విశ్వ చైతన్యంతో నువ్వు తాదాత్యం పొందినప్పుడు ఎందుకయ్యా నీకు జపాలతోటి పనే ఉంది తపాలతోటి పనే ఉంది, దేనితోటి పని ఉంది నీకు. అంటే దీని అర్థం ఏంటంటే నీకు తెలుసున్నా తెలియకపోయినా ఉన్నదేదో ఉంది, నీకు తెలుసున్నా తెలియకపోయినా ఉన్నదేదో ఉంది, అది గుర్తించడానికి అది ఉంది, నీకు తెలియకపోయినా ఉంది. అది గుర్తించడానికి దేహబుద్ధి పోవాలి, దేహాభిమానం పోవాలి, నీకు జన్మరాహిత్యం రావాలి. ఏంటి జన్మరాహిత్యం రావాలి? నీకు జన్మరాహిత్యం ఎప్పుడు వస్తుందంటే కొండ గుర్తు కోసం మీకు చెబుతున్నాను, అందరికీ వచ్చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు శరీరం చనిపోయే టైంలో చూసుకోండి, మరి నా నేను చనిపోతున్నాను అనుకుంటాడు అనుకోండి, వాడికి ఇంకా జన్మరాహిత్యం రాదు. శరీరం చనిపోయినా అది వచ్చింది వచ్చింది పోయినట్టు పోతుంది, ఆ శరీరంతో సంబంధం లేకుండా నేను ఉన్నాను. ఆ ఉండటం అనేది నీకు అనుభవంలోకి వస్తే అప్పుడు నీకు జన్మరాహిత్యం వస్తుంది. మనం ఎప్పుడైనా శాంతిగా ఉన్నా సుఖంగా ఉన్నా నీ అబద్ధాలు, బయట పరిస్థితుల మీద ఆధారపడి ఏదో సంతోషంగా ఉన్నామండి సుఖంగా ఉన్నామని అనుకుంటాం. రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి, ఎన్నాళ్ళు వెళ్ళిపోతాయి నీకు రోజులు, ఇక్కడ రోజులు బాగా వెళ్ళినా స్వప్నమే కదా, రోజులు బాగా అధికాలం. మరి మేము బాగానే ఉన్నామని అంటారు, బాగా ఎలా ఉన్నారు మీరు? ఇండిపెండెంట్గా బాగున్నారా, డిపెండెంట్గా బాగున్నారా? మీకు బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటే మేము బాగున్నాం అంటారు, మేము బాగున్నాం అంటారు. మళ్ళీ పరిస్థితులు ఏం చెప్పి ఉంటాయి, ఆ పరిస్థితులు మార్పు వస్తే మేము మళ్ళీ బాగోలేదు అంటారు. అంటే మనం ఏదైనా ఎప్పుడైనా శాంతిగా ఉన్నా సుఖంగా ఉన్నా బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంది, కానీ మనకు స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందము, మనకి ఫ్రీడమ్ ఫ్రమ్ నాన్ సెన్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ బర్త్ అండ్ రీబర్త్. ఇది ఎప్పుడు కలుగుతుందంటే ఆ ఉన్నది ఏదో ఉన్నట్టుగాను నీకు ఎరుకలోకి వచ్చినప్పుడు. అయితే అది ఆ ఉన్నది ఏదో ఉన్నట్టుగా మనకు ఎరుకు రావాలంటే దాన్ని తెలుసుకోవాలంటే మనకు తెలియబడదు. అది ఎవరిని ఎన్నుకుంటుందో వారికి మట్టుకే తెలియబడుతుంది. నువ్వు ఆ వస్తువుని తెలుసుకోవాలంటే నీకు తెలియబడదు. ఏం చేత నీ ఎన్నటి లైఫ్ దానికి తెలుసు, నువ్వు ఎలా జీవిస్తున్నావో దానికి తెలుసు, నువ్వు ఎంత సెల్ఫ్ సెంటర్డో దానికి తెలుసు, నువ్వు పైకి నిగారింపుగా కనిపిస్తున్నావు లోపల ఎలా ఉన్నావో దానికి తెలుసు. నువ్వు చాలా బుద్ధిమంతుని అనుకుంటారు అందరం, మేము మంచివాళ్ళు అంటే మేము బుద్ధిమంతులు ఉండే అలా అనుకుంటూ ఉంటారు. నిజమైన బుద్ధిమంతులు ఎవడో వాడికి బుద్ధిమంతులైన సంగతి వాడికి తెలియదు. ఆ ఉన్నది ఏదో ట్రూత్, నీ లోపల ఒక ట్రూత్ ఉంది, అది వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. అది ఎవరికై అది ఎవరినైతే ఎన్నుకుంటుందో వాడికే తెలియబడదు. ఏం చేది నేను బహుముఖాలుగా చూస్తుంది, ఒకసారి లేనిపోయిన కష్టాలు తెచ్చి పెడుతుంది నీకు, వాటిని ఎన్ని ఎలా తట్టుకోగలుగుతున్నావు? కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా, లేకపోతే సుఖం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటున్నావు, రెండు బాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు లేదా? ఏంటి రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నావు? అది ఎన్నుకో, నువ్వు అది ఎన్నుకుంటే నువ్వు అది ఎన్నుకోవచ్చు, రైట్. అది నీకు ఎన్ని అది నిన్ను ఎన్నుకోవాలి. ఏంటిది అది నిన్ను ఎన్నుకోవాలి? అది నేను ఎన్నుకున్నప్పుడు అది నీకు తెలియబడుతున్నా, కానీ నువ్వు అనుకోవటం వల్ల తెలియబడదు. మన కోరికల వల్ల మనకేమి రాదు, మనకి ఎంత యోగ్యత ఉందో ఎంత అర్హత ఉందో అంతవరకే మనకు వస్తుంది, కానీ కేవలం ఏదో కోరుకుందని మనకు వచ్చి మీద పడిపోదు. అంటే నీకు బాహ్య పరిస్థితులు బాగున్నా దాన్ని బట్టి మీరు అహంకారం పెంచుకోవద్దు, దేహ మనం పెంచుకోవద్దు. ఏం చేసి పెంచుకుని వెళ్ళిపోతారనుకోండి, రాబోయే జన్మల్లో మళ్ళీ అంత వెనక్కి వస్తేనే కాదు మీకు సాధన ప్రారంభం. ఇప్పుడు మేము జిన్నూరు వెళ్ళాలి, కాకినాడ వైపుకి వెళ్ళిపోతున్నాం అనుకోండి, కాకినాడ వైపుకి వెళితే అంటే ఎంత దూరం వెళ్ళినా జిన్నూరు రాదు. ఏం చేద్దా డైరెక్షన్ అది లేదు కాబట్టి, అక్కడ జిన్నూరు ఆ పక్కన లేదు తెలిసాక మళ్ళీ అమలాపురం నుంచి ఎన్ని 100 మైళ్ళు వెళ్ళాం, అన్ని 100 మైళ్ళు మళ్ళీ వెనక్కి వస్తుంది, కానీ అమలాపురం రావు. అంచేది నువ్వు నిజం కానిదాన్ని నిజం అనుకుని నువ్వు ప్రయాణం చేయొచ్చు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మళ్ళీ ఎన్ని జన్మల్లో నువ్వు అలా అనుకున్నావు అన్ని జన్మల్లో కృషి చేసి మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. అందుకే గురువు అవసరం. దేనికి అవసరం? ఆ గురువు కరెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేసేవాడే గురువు, చీకటిని పోగొట్టేవాడు గురువు, మీకు ఆనందాన్ని ప్రసాదించేవాడు గురువు, మీకు శాంతిని ప్రసాదించేవాడు గురువు. ఏం చేద్దంటే శాంతిని బజార్లో కొనుక్కోలేం, ఆనందాన్ని బజార్లో కొనుక్కోలేం, సుఖాన్ని బజార్లో కొనుక్కోలేం. ఇవి మనం అది లోపల నుంచి వచ్చేది, కానీ సుఖం అనేది బయట నుంచి వచ్చేది కాదు. బయట నుంచి వచ్చేదాంతో మనం సారాత్వ్యం పొందితే మళ్ళీ రెట్టింపుకి రెట్టింపు మనం దుఃఖం అనుభవించాలి. బయట నుంచి వచ్చే ప్రదర్శన మనం పీల్చుకుంటామంటే ఆ జన్మలో కానీ రాబోయే జన్మలో కానీ రెట్టింపుకి రెట్టింపు మళ్ళీ దుఃఖం అనుభవించవలసి ఉంటుంది, మళ్ళీ ఐశాంతి అనుభవించవలసి ఉంటుంది. నువ్వు పొందిన శరణాగతి నిజమైతే, నీకున్న భక్తి నిజమైతే, నీకున్న అని నీకున్న నీ నీకున్న అది జిజ్ఞాస నిజమైతే భగవంతుడు నీకు ఏది అనుగ్రహిస్తే దాంతో సంతోషిస్తావు, కానీ నాకు ఇది కావాలి అది కావాలని అడగవు. అది నిజమైన నేనేం అడగను. ఈ దేహగతమైన తలంపు అడుగుతుంది నాకు అది కావాలి ఇది కావాలని. నిజమైన నేను ఏం అడగదు. అది పూర్తిగా అన్రిలేటెడ్, ఈ గొడవలతో అన్రిలేటెడ్, చావులు పుట్టుకలతో కూడా అన్రిలేటెడ్. ఇది నాకు ఇది కావాలి ఇది కావాలని నువ్వు ఎలా అడిగి కొలిది, నీ స్వరూపానికి దూరం అవుతాం. మీకు ఒకటే కొండగుచ్చి పెట్టుకోండి, మీకు శాంతి కావాలంటే, ఆనందం కావాలంటే ఈ కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం కూడా స్వప్నం అని మీకు తెలియాలంటే మీకు స్వరూప జ్ఞానం రావాలి. స్వరూప జ్ఞానం రాకుండా ఇది డ్రీమ్ స్టఫ్ అని ఎన్నిసార్లు గ్రంథాలు చదివాను నీకు తెలియదు. గ్రంథాలు చదివితే పాండిత్యం వస్తుంది కానీ ఆత్మజ్ఞానం కలగదు. ఇంచేది ఆత్మ నీ హృదయంలో ఉంది కానీ గ్రంథాల్లో లేదు. ఆ పాండిత్యం గొప్పది అనిపిస్తుంది మనకి. ఎప్పుడు వరకునే? నీ స్వరూపం నీకు తెలిసే వరకు. తర్వాత తెలిసింది అది కూడా గడ్డి పడగతాడు సమానం అని తెలియక ఏదో ఉందనుకున్నాం. అందులో ఏమి లేదని నీకు ఆ సత్యం సత్య సాక్షాత్కారం అయిన తర్వాత నీ హృదయంలో ఉన్న ట్రూత్ని రియలైజ్ చేశాక తెలుస్తుంది. కానీ ముందు ఎంత మాత్రం నీ ఎంత ప్రయత్నం చేసినా నీకు తెలియదు. ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే నీకు నాకు అది కావాలి. భగవంతుడు నీకేది ప్రసాదిస్తే ఎక్కడ కూర్చో పెడితే అక్కడ కూర్చో. భగవంతుడు నీకేది ప్రసాదిస్తే తీసుకో. భగవంతుడు ఏది ప్రసాదిస్తే అది నువ్వు తీసుకో. అదే నీకు ప్రత్యేకంగా కోరికలు వద్దు. నాకు ఇది కావాలి అది కావాలని అడగ. నువ్వు అడగకపోయిన తల కోరికకి శక్తి లేదు. తలంపుకి శక్తి లేదు. శక్తి భగవంతుడిది. అది నీకు ఎప్పుడు అవసరం, ఎక్కడ అవసరం, ఏది అవసరం అది ఆయన చూసుకుంటాడు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఏది ఎప్పుడు జరగాల, అదా వదిలే ఇది వదిలే ఇది తీసేయి. ఏది ఎప్పుడు జరగాల, ఎక్కడ జరగాల, ఎలా జరగాల అది భగవంతుడు చూసుకుంటాడు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్, ఇది భగవాన్ రిపీటెడ్గా చెప్పాడు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మీరు కంగారు, మీరు ఎలా వెయిటెన్సీ, మీరు జ్ఞానం జ్ఞానం మీకు భగవంతుడు. మీరు కరెక్ట్ పాత్ర ఉంటే, మీకు రాంగ్ థింకింగ్ లేకపోతే, రాంగ్ హ్యాబిట్స్ కనుక లేకపోతే భగవంతుడు మీకు ఎప్పుడు ఎరుగుపడాలో, ఎప్పుడు తెలియబడాలో ఆ ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. ఆయన తెలియబడతాడు కానీ మీరు ఎదురు చూడకూడదు. ఇచ్చేదండి ఎక్స్పెక్టేషన్ వల్ల డిసప్పాయింట్మెంట్ వస్తుంది, ఎక్స్పెక్టేషన్ వల్ల సారో వస్తుంది, ఎక్స్పెక్టేషన్ వల్ల టెన్షన్ వస్తుంది. అయితే ఏమవుద్ది ఎక్స్పెక్టేషన్? ఎక్స్పెక్టేషన్ వల్ల మనకేదో వచ్చేది. శక్తి అంతా ఎవరిది? ఈశ్వరుడిది. ఆ నిర్ణయం ప్రకారం మన జీవితాలు జరిగిపోతున్నాయి. ప్రతిదీ ఏడు అమరాపురం వచ్చామని ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం. ఓ చిన్న సభ, ఓ పొట్టి సభ, ఓ చిన్న సత్సంగం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఇది కూడా ఈ సంవత్సరంలో అమలాపురం కళ్యాణ మండపంలో ఈ చిన్న సభ, ఈ పొట్టి సభ జరగాలని ఈశ్వరుడు ప్రణాళికలో ఉంది. ఈ వాక్యం మీకు అర్థం చేసుకుంటూ ఇప్పుడు అశాంతి, మీరు నిలబడక్కర్లేదు. అశయం అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. అదే అంతా మనకు తెలుసున్నా అంటే మనకు తెలియపోయినా అంతే. బాగా అర్థం చేసుకో. ఈ వాక్యం చాలు మీకు అశాంతిని ఆడిపోతారు. ఇందులో మనం చెప్పుకునే దాంట్లో అరువు బేరాలు లేవు, అంతా క్యాష్ బేరాలు. ఇక్కడ ఏదో పుణ్యం చేసుకోండి, ఇంకో లోకానికి వెళ్ళి మీరు అనిపించవచ్చు ఆ పుణ్యం. ఇక్కడ ఏదో పూజ చేసుకోండి, ధర్మం చేసుకోండి, ఇంకో లోకానికి వెళ్ళి మీరు అది అనిపించవచ్చు అనేటువంటి మేము అది అది అటువంటిది అక్కడ ఈ అడుగు బేరాలు లేవు. ఇక్కడ నువ్వు అనిపిస్తావు, ఎక్కడ ఎంతసేపు ఉంటావు అక్కడ, ఏదో లోకానికి వెళ్తావు ఎంతసేపు. అది ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వారు ఈ నేననే తలంపు, ఈ మనస్సు, ఈ జీవుడి శరీరం మరణించాక ప్రయాణం చేస్తుంది. అది నిజం. ఈ శరీరం పోయిన తర్వాత లోపలి దేహం నేను అనుకుంటున్నాడు కదా, వాడు జీవుడు. వాడి శరీరం మరణించాక శ్మశానంలో నీ శరీరం కాల్చబడిన తర్వాత వాడు ప్రయాణం చేస్తాడు. వాడు ఈ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ ప్రయాణం చేసేవాడు ఎంత నిజమో, నీ వైకుంఠం, నీ కైలాసం, నీ స్వర్గం, నీ నరకం, నీ కష్టసుఖాలు, నీ భోగాలు, నీ తాపాలు, ఈ శరీరం అంటే శరీరం మరణించాక ప్రయాణం చేసేవాడు ఎంత నిజము. ఆ మంచి లోకాలైనా చెడ్డ లోకాలైనా అంతే నిజం. కానీ అట్లి అవన్నీ వ్యవహారిక సత్యాలే, కానీ పారమార్థిక సత్యం కాదు, నేకెడ్ ట్రూత్ కాదు. అది నేకెడ్ ట్రూత్ కాదు. అయితే మేము చెప్పేది అడుగు బేరాలు ఏం చెప్పాం, క్యాష్ బేరే. మేము మారని చెక్కులు ఇవ్వం. కొంతమంది చెక్ ఇచ్చి 10 ఏళ్ల తర్వాత మార్చుకోండి అప్పుడు మారుతుంది అంటారు. చెక్ రాసి ఇచ్చేస్తారు, బ్యాంకులో డబ్బు ఉండదు, ఇదేంటి మీ అకౌంట్లో డబ్బు లేదంటే మా 5 ఏళ్ళు పడుతుంది, 6 ఏళ్ళు పడుతుంది, అప్పుడు మార్చుకుంది కానీ అలా చెప్పేవాడు ఉన్నారు. అటువంటి చెక్కులు కాదు మా ఇది. వెంటనే అడుగు బేరం కాదు, క్యాష్ డౌన్. ఇది ఇదేంటిది, ఇది క్యాష్ డౌన్. మారని చెక్కులు కాదు. నీకు ఏదో చెక్ ఇచ్చేసి మేము మీరు చచ్చిపోయాక మారుతుందంట మాటకు అర్థమేంటి అసలు? అది కాదు, మీకు ఏదో చెక్కు రాసి ఇచ్చామండి, మీ శరీరం చచ్చిపోయాక ఇది మారుతుందంటే అలా మాటకు అర్థమేంటి? అయితే భగవంతుడు ఇది నీకు అనుకున్నా అనుకోకపోయినా ఇది ఇది ఈ వాక్యం అర్థం చేసుకోండి చాలు. ఇప్పుడు నేను చెప్పినానే మర్చిపోయిన అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది, ఇది తెలుసుకోవడం కావాలి. అయితే మనకు తెలుసున్నా ఈశ్వర సంకల్పమే, తెలియకపోయినా ఈశ్వర సంకల్పం. తెలుసుకుంటే సుఖపడతాం, తెలియకపోతే అశాంతి వెంటాడుతుంది. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. నువ్వు ఏమనుకుంటున్నావంటే, నేను అనుకుంటే పని జరుగుతున్నామో, నేను అనుకోకపోతే పని జరగదేమో అనుకుంటాం. ప్రపంచంలోనే యాక్టివిటీకి అంతగా కోరికదే కారణం. ప్రపంచంలో ఎంత యాక్టివిటీ జరుగుతుంది, ఈ యాక్టివిటీకి అంత కోరికలే కారణం. డిజైర్ లేకుండా యాక్షన్ రాదు, డిజైర్ లేకుండా యాక్షన్ రాదు. అయితే నీ కోరికతో, మీ కోరికతో సంబంధం లేకుండా కోరికకి శక్తి లేదు. శక్తి ఈశ్వరుడికి. నీ ఉపాధి ద్వారా ఎప్పుడు ఏది జరగాలి, ఆ ప్లాన్ ప్రకారం, డివైన్ ప్లాన్ ప్రకారం, ఎన్ఆర్ గవర్నమెంట్ ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. నీ అర్థం చేసుకుంటే శాంతి, అర్థం చేసుకోకపోతే అశాంతి. శరీరానికి అనారోగ్యం వస్తే భరించగలం, కానీ మనసుకు అశాంతి వస్తే భరించలేం. మనం మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళితే, మనసుకు వైద్యం చేసే డాక్టర్కి వెళితే, వాళ్ళు ఏం చేస్తారంటే నీ అశాంతి దుఃఖాన్ని తగ్గించడానికి బిళ్ళలు ఇచ్చేస్తారు, అవసరమైతే ఇంజక్షన్ చేసేస్తారు. సైకాలజీ అనేది సూపర్ఫిషియల్, ఫిలాసఫీ అనేది మెటాఫిజిక్స్ అనేది చాలా డీప్గా ఉంటుంది. సైకాలజీ అది ఉడికే సూపర్ఫిషియల్గా ఉంటుంది, కానీ హృదయంలో ఉన్న సత్యాన్ని అది ఎప్పుడో తేవలేదు అసలు. కానీ తత్వశాస్త్రం మటుకి తత్వాన్ని తెలుసుకోవాలని నిన్ను వెంటాడుతుంది. పూర్వం కలిపి చెప్పారు సైకాలజీనే ఫిలాసఫీ సైన్స్ కలిసే చెప్పారు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. ఇప్పుడు అలా చెబుతున్నారో లేదో, కానీ సైకాలజీ అనేది ఇదిగే పై పైన ఏదటం లాంటిది. ఫిలాసఫీ అనేది నువ్వు ఎక్కడున్నావో అక్కడ తీసుకెళ్ళి నిన్ను నిన్ను నీలో ఐక్యం చేయడానికి ప్రయత్నం చేసే సబ్జెక్ట్. సత్యాన్ని నాకు తెలుసుకోవాలంది, దానికి మార్గాలు చెప్పండి. రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి శరణాగతి చేయటం. సరెండర్ ఇట్ సెల్ఫ్ ఇజ్ ఎ మైటీ ప్రేయర్. నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం. నాకు ప్రత్యేకంగా ఇష్టాలు లేవు, నాకు ప్రత్యేకంగా సంకల్పాలు ఏమి లేవు. అలా అనుకున్నవాడు శరణాగతికి పనికి వస్తాడు, వాడు ఫిట్ అవుతాడు. దేనికి శరణాగతి? రామానుజులు ఏమన్నాడంటే, గతల్ల ప్రపంచంలో భగవంతుని తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ గతల్ల ఈ శరణాగతి ఒకటే నిజమైన గతి. సేఫెస్ట్ అండ్ ష్యూరెస్ట్ తెలి శరణాగతి, సేఫెస్ట్ అండ్ ష్యూరెస్ట్ ఎన్ని భగవంతుని తెలుసుకోవడానికని ఉడాయి వాళ్ళు చెప్పారు. రామానుజీ చెప్పాడు, గతి భగవంతుని తెలుసుకోవడానికి ఒకటి గతి ఉంది, అది శరణాగతం. ఇక్కడ భగవాన్ అది కూడా చాలా మంచిది. ఆ శరణాగతి అందరూ చేయలేరు. ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, దెర్ ఇస్ ఈశ్వర, దెర్ ఇస్ ఎ కంట్రోలర్. ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. దెర్ ఇస్ ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు అని చెబితే కొంతమంది నూటికి నిరుపాలు నమ్ముతారు. ఆ విశ్వాసం లేని వాళ్ళకి, ఆ విశ్వాసహీనులకి, ఆ నమ్మకం లేని వాళ్ళకి నేనే ఉన్నాను విచారణ మంచిది. ఇంకా దేవుడు లేడని చెప్పే ఈ నేను నువ్వు లేవని చెప్పడం లేదు కదా. అంటే అది విశ్వాసం లేని వాళ్ళకి విచారణ మంచిది, విశ్వాసం లేని వాళ్ళకి విచారణ మంచిది. ఈ నేను యొక్క మనం నేను అంటున్నాం, మనం ఏమంటున్నాం, నేను అంటున్నాం. ఈ నేను అనేది ఒక తలంపని ముందు చెప్పుకున్నాం. ఆ తలంపు బయట నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తాను. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఆ నేనున్న తలంపు ఎక్కడ, దేహగతమైన నేను తలంపు ఎక్కడి నుంచి వస్తుందో ఈ పట్టు మీరు చూడండి. నీకు రేపు ఉదయం నిద్రలోంచి మెరుకులోకి రాగానే మీకు మెరుకు రావటం ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఆ దేహంతో తాదాత్యం పొందిపోతుంది. అప్పుడు తెలుస్తుంది నేను స్త్రీనని, నేను పురుషుడునని. నీ ప్రొఫెషన్ అప్పుడు గుర్తుంది. నేను దేహం అనే తలంపు నీకు వచ్చాక నీ ప్రొఫెషన్ కూడా గుర్తు వస్తుంది. అంతవరకు నీ ప్రొఫెషన్ కూడా గుర్తు రాదు. ఆ దేహంతో తాదాత్యం పొందే నేను నీ లోపల నుంచి వస్తాను, కానీ బయట నుంచి రావటం లేదు. అది నీ ఆ తలంపు యొక్క మూలం బయట లేదు, నీ లోపల ఉంది. అదే నీ లోపల ఉంది. ఆ తలంపు యొక్క మూలంలోకి ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి అరైజ్ చేస్తుందో దాని మూలంలోకి నీ మనస్సును విత్డ్రా చేయగలిగితే, అంటే మనసుకి అనేక తలంపులు ఉన్నాయి, మనసుకి అనేక తలంపు. అందులో మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, నేననే తలంపు. ఆ నేననే తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తాయి. ఆ నేననే తలంపు మూలం ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. ఎక్కడుంది దాని సోర్స్? ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. ఆ మూల తలంపు మూలంలోకి నువ్వు వెళ్ళగలిగితే అది ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు అన్వేషణ చేసి నిద్రట్లో అది సోర్సులోకి వెళ్ళిపోతుంది. నిద్రట్లో ఈ రెండు మనకు తెలియదు, ప్రాణం పోయే క్షణం, నిద్రపోయే క్షణం. ఈ రాత్రి మీరు నిద్రపోతారు కదా, ఇళ్ళకి వెళ్ళిపోయి నిద్ర వచ్చే క్షణం మీకు తెలియదు. తెర మీకు ప్రాణం పోతుంది, ఇది డెడ్ అని మీ పక్క. మీరు ప్రాణం పోయినప్పుడు ఆ చివరి శ్వాస మీకు తెలియదు, ఇంకా గాలి కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా కొంతకాలం బతకాలని. ఎందుకు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారు మీరు? అది మీ తప్పేమి లేదు, చచ్చిపోతే ఉండవేమని. నీకు అందరికీ ఎక్కువ కాలం బతకాలన్నది. ఈ చాకరీ చేసే వాళ్ళకి చేతులు పడిపోతున్నాయి కానీ వాళ్ళు చావనంటారు. మాకు ఉండాలని అంటారు. ఇంకా ఉండాలని అనుకోవటంలో తప్పు లేదు. ఇంకా వాళ్ళ స్వరూపం ఉండటం కాబట్టి, ఆ ఉండటం అనేది నిజం కాబట్టి వాళ్ళకి ఉండాలన్నది. మీరు అందరూ సుఖపడాలని ఉంది కానీ మీకు ఎవరికి దుఃఖపడాలని లేదు. ఇంకా మీ స్వరూపంలో సుఖం ఉంది. మీ స్వరూపంలో ఏదో ఉందో అదే మీరు కోరుకుంటున్నారు మీకు తెలియకుండా. శాంతి ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. సుఖం ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. కానీ ఎక్కడ వెతుక్కుంటున్నాం? బయట వెతుక్కుంటున్నాం. వస్తువు ఎక్కడుంది అక్కడ వెతుకుండా వెతుక్కోవటం మానేసి వస్తువు ఎక్కడ లేదో అక్కడ వెతుకుతున్నాం. అంటే కోటి జన్మలు ఎత్తున వస్తువు లభ్యం కాదు. ఉన్నది ఒక చోట ఉంది, ఉన్నది వెతకటం అనేది ఇంకో చోటు. వస్తువుని ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతికితే దొరుకుతుంది, కానీ మరో చోటకి వెళ్ళి వెతికితే అది దొరకదు. అంచేత మీరు ఆ మూల తలంపు, మూలం నేననే తలంపు ఉంది కదా, అది మూల తలంపు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. నిజమైన నేను ఈ ఇప్పుడు మనం నేను నేను అంటున్నాం కదా, ఆ నేను నేను కాదని నీకు అర్థం అవ్వాలి. ఒకసారి వందే మాతరం ఎవరు రాశారు? బంకించందర చటర్జీ. బంకించందర చటర్జీ రాశాడు. ఈ జన గణ మణ దిన ఆయక జయకి వాళ్ళు ట్యాగూర్ రాశాడు. ఇద్దరు బెంగాలీ వాళ్ళు. జన గణ మణ అది నాయక జయగే జయగే జయగే. ఇది ట్యాగూర్ జాతీయ గీతం కోసం పాడు రాయలేదు. దాన్ని చాలా మందికి తెలిసి రావడం ఒరికాయకు ఉన్న దేశభక్తి కొద్ది రాసుకున్నాడు. తర్వాత దాన్ని జాతీయ గీతం చేశారు. అంతేగాని జాతీయ గీతం కోసం పాట పాడలేదు. ఆయన ఎప్పుడు 42లో ఎప్పుడు చనిపోయాడు ట్యాగూర్. 40కి పూర్వం ఎప్పుడో 38 39 రాసేసాడు ఈ పాట. ఉరికే మామూలుగా వచ్చే స్ఫురణ వచ్చింది రాశాడు. తర్వాత ఇది జాతీయ గీతం అవుతుంది నాకు తెలియదు. దీన్ని నెహ్రూకి కానీ పటేల్కి కానీ మళ్ళీ కొత్తగా ట్యాగూర్ చేత జాతీయ గీతం రాయించి మళ్ళీ పెడదామని ఆలోచించారు. ఈ ట్యాగూర్ 42లో చనిపోతే ఒక 6 నెలల ముందెళ్ళి ట్యాగూర్ నెహ్రూ అడిగాడు ట్యాగూర్, మీరు జాతీయ గీతం రాయండి రాస్తానన్నాడు. ఇంకా రాయాలనే మూడ్ రాలేదానికి ఈ 6 నెలలో చచ్చిపోయాడు. కానీ దీన్ని జాతీయ గీతం చేసేసారు. చాలామంది ట్యాగూరు జాతీయ గీతం రాసేవాడని అంటారు, అది అబద్ధం. ఆయన రాసుకున్నది జాతీయ గీతం అంట. వందే మాతరం అది ఎవరు రాశారు? బంకించంద్ర చటర్జీ. అయితే ట్యాగూరికి చదువు లేదు, ఎడ్యుకేషన్ వేరు, క్వాలిఫికేషన్ వేరు. ప్రతి ఎడ్యుకేటెడ్ మ్యాన్ క్వాలిఫైడ్ అవ్వక్కర్లేదు, ప్రతి క్వాలిఫైడ్ మ్యాన్ ఎడ్యుకేటెడ్ అవ్వక్కర్లేదు. దీస్ టూ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ట్యాగూర్ 6వ తరగతి చదువుకున్నాడు అంతే. ఈయన మటుకి బెంగాల్ యూనివర్సిటీలో యూనివర్సిటీ పెట్టినప్పుడు ఫస్ట్ బ్యాచ్లో ఫస్ట్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీకి టాపర్ ఎవడో బంకించంద్ర చటర్జీ. రామకృష్ణ పరమహంస గారికి సమకాలికుడు కాదు, ఎవడు ట్యాగూర్, ఈయన సమకాలికుడు ఎవరో బంకించంద్ర చటర్జీ. బంకించంద్ర చటర్జీ ఓ రోజున రామకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, మీరు చేదస్థంగా చెప్పకండి, పురాణం కింద చెప్పకండి, నేను ఒక వాక్యంలో మిమ్మల్ని ప్రశ్న బిట్టి బిట్టి ప్రశ్నలు అంటారు ఇప్పుడు, ఏదో కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు. నేను ఒక వాక్యంలో మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఒక వాక్యంలో మీరు చెప్పలేకుండా అన్నాడు. సరే, రామకృష్ణుడు మౌనంగా ఉన్నాడు. జ్ఞానం అంటే ఏమిటని అడిగాడు. జ్ఞానం అంటే ఇప్పుడు పండితులు అయితే కఠోపనిషత్తు చదవండి, ఆ ముండకోపనిషత్తు చదవండి, అది చదవండి, ఇది చదవండి, ఇలా రకరకాలుగా చెప్తారు. వాళ్ళకి అంతకంటే చేత కదా, అంటే వాళ్ళకి అంతకంటే లోతుకి వెళ్ళలేరు, వాళ్ళు డెప్త్కి వెళ్ళలేరు. రామకృష్ణుని బంకించంద్ర చటర్జీ ఏమని అడగడు, జ్ఞానం అంటే ఏమిటను, ఒకటే ప్రశ్న. ఆయన ఒకటే సమాధానం, ఒకే వాక్యంలో ఆయన సమాధానం చెప్పాడు. ఏమిటంటే, నేను అనే తలం పందరకం ఉంది. నేను అని నేను లేరు, దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ నేను లేనని ఎవరో చెప్పరు. నేను లేనని ఎవరో చెప్పడం. అప్పుడు రామకృష్ణుడు ఏం చెప్పాడంటే, బంకింకి నేను అంటున్నావు, నువ్వు నేను అంటున్నావు, ఈ నేను అని అంటున్నాం కదా, ఆ నేను నిజం కాదు కానీ నిజం అనుకుంటున్నాం మనం. అదే ఆ నేను, నువ్వు చెప్పే నేను, నేను చెప్పే నేను, ఆ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. ఎంత వండర్ఫుల్గా చెప్పాడో చూడదు. ఇప్పుడు ఏదైతే నేను కాదో ఆ నేనే అనుకుంటున్నాం కదా మన నిజం, దాంతో ఐడెంటిఫై అవుతున్నాం కదా, దాన్ని బట్టి శరీరం, దాన్ని బట్టి చుట్టాలు, దాన్ని బట్టి విరోధులు, దాన్ని బట్టి ప్రపంచం, దాన్ని బట్టి దేవతలు, దాన్ని బట్టి పూజలు జపాలు. మనం చేసే ఉదయం లేచిన మొదలు సాయంత్రం నిద్రపోయే వరకు చేసే పని ఏమి లేదు. ఇది ఒకటే, మాట్లాడండి, వ్యవహారం చేయండి, కర్మ చేయండి, ఉపకారాలు చేయండి, అపకారాలు చేయండి. పెళ్లి కూతుర్ని ఎలా ముస్తాబు చేస్తారా? ఈ దేహగతమైన నేను తలంపుని, ఈ దేహగతమైన నేను ముస్తాబు చేసి చస్తున్నాం మనం. ఇంకో పని లేదు మనకి. మీరు సత్కర్మ చేసినా ఎందుకు చేస్తున్నారంటే, దేహగతమైన నేను ముస్తాబు చేస్తాను. ఏదై ఏ నువ్వైతే నేను కాదు దాన్ని ముస్తాబు చేస్తాం, దాన్ని డెకరేట్ చేస్తాం. ఇంకా నీకు జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానమా పాడా? ఏదైతే నువ్వు కాదో దాన్ని ముస్తాబు చేయడంతో మనకు సరిపోతుంది. సత్కర్మ చేస్తుంటే ఆ సత్కర్మ మీరు మిమ్మల్ని ఎవరైనా గౌరవిస్తే, ఈ దొంగనేనికి, ఈ మిజ్జానానికి, ఈ ఫోల్సైకి, ఈ బాడీ బౌండ్ అయినకి ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తే, సన్మానం చేస్తే, సన్మానం దండతోటి ఈ ఫాల్సైని అలంకరించుకుంటారు. అదే లేకపోతుంది, మీరు ఫాల్సైని డెకరేట్ చేయడానికి చూస్తున్నారు కదా, దాన్ని ఎలిమినేట్ చేయడానికి మీరు చూడటం లేదు. ఓ మంచి మాట మాట్లాడితే గౌరవం కోసం, ఓ మంచి పని చేస్తే గౌరవం కోసం, ఎవరికైనా ఉపకారాలు చేస్తే గౌరవం కోసం. వాళ్ళని ఏదో మనల్ని మెచ్చుకుంటారు కదా, అన్ని దండల కింద మార్చుకుని, బంగారు వస్తువుల కింద మార్చుకుని, దొంగలను అలంకరించుకోవడం మనం చేసే పని. ఇంకో పని ఏమైనా ఉందేమో ఆలోచించి మీరు చెప్పండి, మనం ఇంకో పని మనం ఏమైనా చేస్తున్నాం. ఆ బాడీ బాగుండి అయిన ఏ నేనైతే నేను కాదు, దాన్ని ఎలిమినేట్ చేయడానికి, దాన్ని రిమూవ్ చేయడానికి నువ్వు చేసే సత్కర్మ కానీ, నువ్వు నీకున్న పాండిత్యం కానీ దానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఎందుకు మరి? ఇంకో పని లేదు మనకి డెకరేషన్ తప్పించి. మన శరీరానికి రోజు పౌడర్ ఎలా రాసుకుంటాం, స్నూర్ ఎలా రాసుకుంటున్నాం, బ్యూటీ పార్లర్కి ఎలా కడుతున్నాం, అలాగే ఈ దొంగదేనని, ఈ మిజ్జానేనని అలంకరించుకోవడానికి నువ్వు మంచి పనులు చేస్తున్నావు, మంచి మాటలు మాట్లాడుతున్నావు, డబ్బు సంపాదించుకుంటున్నావు. ఎవరైనా ధనవంతులు, మీరు బాగా ధనవంతులని మీరు సూపర్ రిచ్ అని అంటే వాడు సంతోషిస్తాడు. వాడు సంతోషించి మాటనే వాడు అహంకారానికి నల్లేసేసుకుంటాడు. సరిగ్గా పెళ్లి కూతుర్ని డెకరేట్ చేసినట్టు డెకరేట్ చేసేసుకుంటాడు. వాడు సంపాదించాడా, ఈశ్వరుడు ఇస్తే వచ్చింది. మనం సంపాదించాలంటే సంపాదించగలమా? అందరికీ సంపాదించేసుకోవాలని ఉంది, సంపాదించేస్తున్నారా? ఐశ్వర్యం ఈశ్వరుడిది. ఎవరిదంటే ఐశ్వర్యం అంతా ఈశ్వరుడిదే. నీ కోటాకు నీకు ఇచ్చేది ఇస్తాడు, నీ కోటాకు నీకు ఇచ్చేది ఇస్తాడు. అది ఎంతకాలం వాళ్ళు ఒకసారి ఆ ఐశ్వర్యం అంతా నీ శరీరం ఉండగా పోవచ్చు, అది ఉండగా నువ్వు పోవచ్చు. ఇగో మన సత్యం కంపెనీ రామలింగరాజు గారు వాళ్ళ అన్నదమ్ములు అందరూ అమలాపురంలో పెద్ద బురికెంపు చేసేసాడు. ఆ రోజు నేను ఎక్కడో ఉండి చూశాను మురికి రోడ్డు మీద ఉండు. పైగా రాజులు పేపర్లో అవతార పురుషులు అని రాశారు. ఏంటి ఎవడు డబ్బు సంపాదిస్తే ఆడే అవతార పురుషుడా? ఎవడైతే ఎవడికి పాండు ఇచ్చి ఉంటే ఆడే అవతార పురుషుడా? మీరు ఏదైనా కొంచెం మంచి పనులు చేస్తే మీరే అవతార పురుషుడా? ఇప్పుడు వాళ్ళు ఏదైనా డబ్బు సంపాదించుకున్నారు, ఏదో 10 రూపాయలు సంపాదించుకున్నారు, మంచి పనులు చేసి ఉండొచ్చు, ఏదో గౌరవించవచ్చు. వాళ్ళని ఏదో అబ్రహం లింకన్ ఊరేగించినట్టు ఊరేగించేశారు. వాళ్ళు అబ్రహం లింకన్నా మహాత్మా గాంధీ ఇవన్నీ ఆర్టిఫిషియల్. దీనివల్ల వాళ్ళని పాడు చేయటం మనం ఎవరినే ఆ రామలింగరాజు గారి అన్నదమ్ములు మనం పాడు చేయటం అంటే వాళ్ళు ఇవన్నీ నిజం అనుకుంటారు కదా. వాళ్ళని పాడు చేయటం కోసం మనం చేసే పనులు. వాళ్ళకి ఏదో సన్మానం చేశారు అమలాపురంలో ఆ రోజు ఏం తప్పు లేదు, దానికి మంచి పనులు చేసిన వాళ్ళకి గౌరవించడం మంచిదే. మంచి పనులు మనం చేయలేం, కానీ చేసిన వాళ్ళని చూసి సంతోషించడానికి మనకు అభ్యంతరం ఉంది. అయితే అంత మాత్రం చేత అవతార పురుషులా? హరిచంద్ర ప్రసాదం ఆంధ్ర బిర్లా అంటారు, అయితే ఆడు అవతార పురుషుడేనా? వాడు ఎంతమంది హృదయం తణుకులో ఒక్కడు హృదయం కూడా లేడాడు. రాముడు ఈనాటి వాడా, కృష్ణుడు ఈనాటి వాడా? మన హృదయాల్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఈ రోజున కూడా మనం రాముడిని స్మరించుకుంటాం, కృష్ణుని స్మరించుకుంటున్నాం. వాళ్ళు ధనవంతులనే. హరిశ్చంద్ర ప్రసాద్ తణుకులో ఒక్కడు హృదయం కూడా లేడు. అంటే ఎవడ డబ్బు ఉంటాడు అవతార పురుషుడేనా? వాళ్ళ వాళ్ళు ఒక రకంగా వాళ్ళని పాడు చేయటం. నేను అప్పుడన్నాను అమదాపురంలో ఎవరి దగ్గర వాళ్ళని గౌరవించవచ్చు, ఎక్కడ కాకినాడ నుంచి ఊరేగించి తీసుకొచ్చారు వాళ్ళు. అబ్రహం లింకన్న, మహాత్మా గాంధీ, జార్జ్ వాషింగ్టన్న, అది లోకమాన్య బాలగంగాధర తిలక్. అంచేత మనం మనుషులను అనవసరమైన మాటలు చెప్పి పాడు చేయకూడదు. వాళ్ళు నిజం అనుకుంటారు కదా. వాళ్ళు మీరే రాముడు రాముడి రూపంలో వచ్చాడంటే నిజం అనుకుంటారు కదా. వాళ్ళు రైట్ ఆనరబుల్ విజయ శ్రీనివాస శాస్త్రంలో ఉండేవాడు. వాడు మాట్లాడే ఇంగ్లీష్ బ్రిటిష్ ఇంగ్లీష్ కాదు, అమెరికన్ ఇంగ్లీష్ కాదు, మోడర్న్ ఇంగ్లీష్. వాడు మెడ్రాస్లో జనరల్ హాస్పిటల్లో ఉండేవాడు. మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ ఫర్లాంగ్ దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్. గాంధీ గారు ఎప్పుడైనా ఇంగ్లీష్లో పుస్తకాలు రాస్తే ఎక్కడైనా తప్పులు ఉంటే సవరించమని శ్రీనివాస శాస్త్రికి పంపించేవాడు. గోపాలకృష్ణ గోఖలే తర్వాత సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీకి శ్రీనివాస శాస్త్రి చేశాడు. 1946లో పోయాడు గవర్నమెంట్ హాస్పిటల్లో, రైట్ ఆనరబుల్ విఎస్ శ్రీనివాస శాస్త్రి. ఆయనకి ఫేవరెట్ గాడ్ రాముడు, ఫేవరెట్ గ్రంథం రామాయణం. ఆయన ఎంతసేపు ఏం చెబుతాడంటే రక్షించిదంటే ఏదైనా పుస్తకం ఉంటే ప్రపంచంలో రామాయణం ఒకటేను. నువ్వు ఇంటికాడ ఎలా ప్రవర్తించాలేం, సమాజంలో ఎలా ప్రవర్తించాలేం, ఎదుట మనుషులతో నీ సంబంధ బాంధవ్యం ఎలా ఉండాలి అని ఆ కుటుంబ శాస్త్రం, సామాజిక శాస్త్రం ఉన్న గ్రంథం రామాయణం ఒకటే. అలానికి రామాయణం గురించి చాలా ఇష్టంగా ఉండేవాడు. రక్షించేది రామాయణాన్ని పేరు పెట్టాడు వీణాశ్రీశాస్త్రి. 1946లో గాంధీ గారికి సౌత్ ఇండియా రావాల్సిన పని లేకపోయినా శాస్త్రి గారు ఇంకా ఎంతో కాలం జీవించాలని తెలిస్తే ఆయన స్వయంగా ఢిల్లీ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు శాస్త్రిని చూడటానికి. చివరి చూపు ఏంటది, చివరి చూపు చూడటానికి వస్తే ఈయనకి ఎమోషన్ వచ్చింది. ఎవరికి, ఎవరికి, శాస్త్రి గారికి. జాతిపిత గాంధీ బాపూజీ అంతటి వాడు నన్ను చూడటానికి వచ్చాడు ప్రత్యేకంగా. ఆయనకి ఎమోషన్ వచ్చింది. ఎవరికి, శాస్త్రి గారికి ఎమోషన్ వచ్చింది. ఎమోషన్ వస్తే ఆయన ఏమన్నాడంటే, ఈ రోజున నన్ను సాక్షాత్తు శ్రీరాముడే చూడటానికి వచ్చాడు అన్నాడు. ఏమన్నాడు, ఈ రోజు గాంధీ వస్తే శ్రీనివాస శాస్త్రిని చూడటానికి సాక్షాత్తు శ్రీరాముడే నన్ను చూడటానికి వచ్చాడు అని ఆయన ఫేస్ మీద అన్నాడు. ఎవరి ఫేస్ మీద, గాంధీ గారు సంతోషించలేదు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ స్పీకింగ్ శాస్త్రి, వాట్ నాన్సెన్స్ యు ఆర్ స్పీకింగ్, నువ్వు సెన్స్ మాట్లాడటం లేదు, నాన్సెన్స్ మాట్లాడుతున్నావు. రాముడి, రాముడు ఎక్కడా, నేనెక్కడా, వాడు అంతర్యామి. ఎవడో రాముడు అంటే అంతర్యామి. సృష్టికి యజమాని, ఏంటది సృష్టికి యజమాని, సృష్టికి కంట్రోలర్ ఆయన ఎవరు, రాముడు. అంటే రాముడు ఇచ్చాడంటావేంటి శాస్త్రి, వాట్ నాన్ సెన్స్ యూఆర్ స్పీకింగ్, నువ్వు సెన్స్ మాట్లాడటం లేదు, నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఈ వాక్యం అనేది నువ్వు మాట్లాడే మాట సెన్స్ కదా, నాన్ సెన్స్. అదే మనం అయితే నిజం అనుకుంటాం. మన మీరు రాముడని ఎవరంటే నిజం అనుకుంటాం. అంటే దానికి కారణం మనకున్న మైనస్ పాయింట్స్ ఏయో, మనకున్న ప్లస్ పాయింట్స్ ఏయో తెలియకపోవటంలో. ఏంటది మనకున్న మైనస్ పాయింట్స్ ఏంటో, మనకున్న ప్లస్ పాయింట్స్ ఏంటో తెలియకపోవటంలో అలా అనుకుంటాం. అయితే కోరికను బట్టి మనకేమి రాదు. యూ ఓన్లీ గెట్ వాట్ యు డిజర్వ్. మనకు యోగ్యత మించి, మనకు అర్హత మించి ఏమి రాదు. ఎంత యోగ్యత ఉంటే అంతే పొందుతాము. అయితే నీకు ఈస్తుని ప్రార్థించగా ప్రార్థించగా ఇప్పుడు నీ అహంభావన ఎందులో ఏదో, అందులో ఏదో ఉందనుకుంటున్నావు. నువ్వు ఈస్తుని ప్రార్థించగా ప్రార్థించగా ఈశ్వరార్పితంగా పని చేయకుండా పని చేస్తూ ఉంటే, ఈశ్వరుని స్మరిస్తా ఉంటే, ఈశ్వరుడు గురించి శ్రవణం చేస్తా ఉంటే, స్మరణ చేస్తూ ఉంటే ఏంటది, నీలో నా అజ్ఞానం, నీలో నా వ్యక్తి భావన, నీలో నీ ఇండివిజువల్ అయ్యం, నీలో నా పాల్సయం, అది ఎందుకు పనికి రాదని నీకు తెలుస్తుంది. అప్పుడు దాకా తెలియదు. ఇప్పుడు మనలో నేనంటున్నాం కదా, మనం నేనంటున్నాం కదా, ఆ నేను ఎందుకు పనికి రానిది. ఇంకా దోళ్ళేసి పేడ మెరుగు, ఆ పేడ పొలాలు వేసుకుంటే 4 బస్తాలు ఎక్కువ పండుతుంది. నువ్వు చెప్పే నేను ఎందుకు పనికిరాదు అది. కానీ దానికి టాప్ మోస్ట్ విలువ, అట్మోస్ట్ విలువ ఇస్తున్నావు దేనికి, ఈ పాలసైకి. ఇందాక రామకృష్ణుడు చెప్పిన సమాధానం విన్నారు కదా, ఏదైతే నేనంటున్నావో ఆ నేనండి ఏం అనుకుంటున్నాను, ఆ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం అయ్యా చటర్జీ. ఏం చదేంట, అది ఎందుకు పనికిరాంది, ఏంటది ఎందుకు పనికిరాంది అని మనకు తెలియటం లేదు. అలా మనం బతికే దానికోసం బతుకుతున్నాం. దేనికోసం? ఎందుకు పనికిరాని దానికోసమే బతుకుతున్నాం మనం. దానికోసమే మాట్లాడతాం, దానికోసమే పని చేస్తాం. దానికోసమే జీవిస్తున్నాం. మనం ఎందుకు బతుకుతున్నామంటే అహంకారాన్ని పోషించుకోవడానికి, వ్యక్తి భావన పోషించుకోవడానికి. నీకు లోపల జ్ఞానం లేనప్పుడు, లోపల సుఖం లేనప్పుడు, లోపల శాంతి లేనప్పుడు, లోపల ఆనందం లేనప్పుడు, నీ అంతటి గ్రేట్ మ్యాన్ అమలాపురంలో ఎవడ లేడని చెప్పుకోవడం నీకేమొస్తుంది? నువ్వు అనారోగ్యంతో ఇంటికాడి కాలిపోతున్నావు. అమలాపురం అందరూ నువ్వు ఆరోగ్యవంతులు అంటున్నారు. దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏంటి అసలు? మీరు ఇంటికాడ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మీరు అమలాపురంలో అందరూ అనుకోవచ్చు మీరు ఆరోగ్యవంతులు. ఇలా అనుకోవటం నీకేమొస్తుంది? నీకు సుఖం లేనప్పుడు, నీకు శాంతి లేనప్పుడు, ఆనందం లేనప్పుడు ఎందుకు? ఈ పాపులారిటీ వల్ల నీకేం కలిసి వస్తుంది? నెటర్నో ది ప్యారడైస్ లాస్ట్ అనే గ్రంథం ఏం చెప్తాడంటే, మానవుడు సాధన చేసి సాధన చేసి కామక్రోధాలు దాటవచ్చం, రాగద్వేషాలు దాటవచ్చం, కానీ ఎంత సాధన చేసినా ఈశ్వరుని అనుగ్రహం లేకపోతే కీర్తి కాంక్షల నుంచి బయటికి రావటం కష్టం. ఇది ప్యారడైస్ లాస్ట్లో మిల్టన్ చెప్పాడు. ఈ కీర్తి కాంక్షలోంచి నువ్వు కామక్రోధాల్లోంచి విడుదల పొందవచ్చు, కానీ కీర్తి కాంక్షలోంచి బయటికి రావటం కష్టం. ఎంచేతే నువ్వు ఏ నువ్వు కాలం నేను చోటు తాదాత్మ్యం పొందుతున్నంత కాలం నువ్వు కీర్తిని కూడా కోరుకుంటావు, కీర్తిని కూడా కోరుకుంటావు. ఆ కీర్తిలో కూడా ఏమీ లేదని నీ తెలియాలంటే ఇప్పుడు తెలియబడదు. కొంతమంది మ్యాడ్ ఆఫ్టర్ ఫేమ్, మ్యాడ్ ఆఫ్టర్ నేమ్, మ్యాడ్ ఆఫ్టర్ ఫారం. మనం ఈ నామరూపాలలోంచి విడుదల పొందకుండా ఆ ఉన్నది ఏదో ఉన్నట్టు మనకు ఎరుకపడదు. ఒకటి దేహబుద్ధి, రెండు నామబుద్ధి. ఈ రెండు బుద్ధుల్లోంచి విడుదల అవ్వకుండా ఉన్నది ఏదో ఉన్నట్టు మనకు తెలియబడదు. ఒకటి, మీకు అందరికీ మీ పేరు అంటే ఇష్టం, మీ అందరికీ మీ దేహం అంటే ఇష్టం. ఏది ఇష్టం? మీకు అందరికీ మీ శరీరాలు అంటే ఇష్టం. ఆ శరీరానికి ఒక పేరు పెట్టారు, ఆ పేరు ఎవరో పెట్టిన పేరు మీరు కాదు. ఆ మీకు పేరు అంటే ఇష్టం. ఏమి ఇష్టం? అది ఆ రెండాటిలోంచి అది అది శరీర అది నామబుద్ధి, రూపబుద్ధి. ఆ రెండాటిలోంచి నేను విడుదల పొందకపోతే నువ్వు జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, ఏది చెయ్యి. ఆ రెండాటిలోంచి కనుక నువ్వు విడుదల పొందకపోతే నీకు రియలైజేషన్ సార్ నువ్వు సత్యం నీకు ఎరుకులోకి రాదు. విశ్వ చైతన్యం నీకు ఎరుకులోకి రాదు ఎప్పుడు ఈ రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి బయటికి రాకపోతే. కానీ మనం సాధన చేసి దీన్నే పెంచుకుంటున్నాం. పేరు సాధన ఏంటి? పేరుకి సాధన మనం పెంచుకుని ఏంటి? దేహబుద్ధి, నామబుద్ధి. ఈ నామాలు నామబుద్ధి నామరూపాలను దాటకపోతే మనకు జన్మరాహిత్యం రాదు. నామబుద్ధిని రూపబుద్ధిని మనం అతిక్రమించకపోతే మనకు జన్మరాహిత్యం రాదు. అంచేది నువ్వు జ్ఞాన శరణాగతి మార్గాన్ని అనుసరించు, విచారణ మార్గాన్ని అనుసరించు. ఏ మార్గాన్ని అనుసరించిన డెడికేటెడ్గా చెయ్యి, డివోటెడ్గా చెయ్యి. అంకిత భావంతో చెయ్యి. ఏంటే నీ యశోవంతుని మార్గం అనుసరించు. నీకే మా పూర్వజన్మలో మీరు ఏ మార్గంలో సాధన చేశారో ఈ జన్మలో ఆ మార్గం మీకు తేలిగ్గా ఉంటుంది. అంటే మీ పద్ధతిలో మీరు అనుసరించండి, మీ పద్ధతిలో మీరు అనుసరించండి. ఎవరో ఎవరినో కాపీ కొట్టద్దు. మీకు ఏది ఈజీ అనుకుంటుందో ఆ మార్గాన్ని మీరు అనుసరించండి. అది ఎలా ఉండాలంటే ఆ మీ మార్గం మీరు అనుసరించే మార్గం పట్ల మీ ఇష్టం ఉండాలి, అంకిత భావం ఉండాలి. ఏంటది ఇది, దాని పట్ల సందేహం ఉండకూడదు. ఏంటది సందేహం ఉండకూడదు, ఈ మార్గం మనల్ని ఒడ్డుకు చేరుస్తుందనే విశ్వాసంతో మీరు చేయండి. ఈ మార్గం మనల్ని ఒడ్డుకు చేరుస్తుందనే విశ్వాసంతో మీరు చేయండి. అంచేత మీకు ముందు భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఏంటి భగవంతుడి మీద నీకు నమ్మకం ఉండాలి. మేము శరణాగతి చేస్తున్నామండి, మేము శరణాగతి చేస్తున్నాం, కానీ భగవంతుడు అడుగుతున్నాడు భక్తుడు. మేము శరణాగతి చేస్తున్నాము కానీ భగవంతుడి దగ్గర నుంచి మహా సహాయం అందలేదంటే అంటే నువ్వు శరణాగతి చేయటం లేదని అర్థం. నువ్వు నిజంగా చేసేది శరణాగతి అయితే భగవంతుడి నుంచి సహాయం ఏమి రావటాలనే నువ్వు అనవు. అంటే భగవంతుడు మాకు సహాయ సహకారములు అందించడం లేదని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు శరణాగతి చేయటం లేదని అర్థం. నువ్వు శరణాగతి చేయటం లేదని అర్థం. ఇగో బుజ్జిలా మీరు కావాలి, 2 నిమిషాలు అరుణాచల సేవ చేయండి. అరుణాచల సేవ 2 నిమిషాలు చేయండి.
Thank you.
ఆత్మస్వరూపులైన మహాశైలారా బుద్ధి చెబుతున్నాడు ఐదు అయిపోయింది ఆఫ్ చేసేయండి అని. అంటే నాన్ స్టాప్గా వెళుతున్నాము, ఎక్కడ బ్రేకులు లేకుండా వెళుతున్నాము. దేర్ ఇస్ నో టైమ్ ఇన్ ట్రూత్, దేర్ ఇస్ నో స్పేస్ ఇన్ ట్రూత్. టైం మనస్సులో ఉంది, దగ్గర దూరం మనస్సులో ఉంది, దేశకాలాలు మనస్సులో ఉన్నాయి, ఈ ప్రాంతాలన్నీ మనస్సులో ఉన్నాయి. ఆ మనస్సును దాటితే టైం లేదు, సృష్టి లేదు. నీకు నిజంగా సత్యానుభవం పొందాలంటే ఈ ప్రకృతి గుణాలను, ఈ ప్రకృతిని దాటి వెళ్ళాలి. ఇంకో మార్గాంతరం లేదు. జిమ్మిక్కుల వల్ల, చిట్కాల వల్ల ఆత్మజ్ఞానం కలగదు. ఈ మీటింగ్ల యొక్క ప్రయోజనం మాకున్న ఆనందంలో కొంత భాగం పంచిపెట్టడానికి, అంతకంటే ప్రయోజనం ఏమి లేదు. మీ కొంత వాటా పంచిపెట్టడానికి ఈ మీటింగ్ల యొక్క ప్రయోజనం. ఇది చెప్పాలని చెప్పడం కాదు, చెప్పకుండా ఉండలేక చెబుతున్నాం. అయితే సందేహాలు, అనుమానాలు, ఏదో ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు అనే విషయంలో మీరు సందేహాలు అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. ఇంకేదంటే ఈ సందేహాలు అనుమానాలు మాయ ఎక్కడికి వెళ్ళిన ఒకడ మీకు అడ్డు వస్తుంది. మాయే సందేహం కింద వస్తుంది, అనుమానాల కింద వస్తుంది. మీరందరూ సత్యాన్ని అన్వేషిస్తున్నారు. సత్యాన్వేషకులు సత్యాన్ని తెలుసుకునే, సత్యాన్ని అనుభవిక వేదన చేసుకునే, మీరు ఏది కాదు అందులో జిడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో రహస్యం ఉంది. మీరు సత్యాన్ని అన్వేషిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా సత్యాన్ని అన్వేషిస్తున్నాను. బైబిల్లో ఒక వాక్యం ఉంది, నీకు సత్యం తెలియబడే వరకు నీకు ఫ్రీడమ్ లేదు. నీకు శాంతి లేదు, స్వేచ్ఛ లేదు, సుఖం లేదు. మీరు ఇంటికాడ అనుకోవచ్చు మేము సుఖపడిపోతున్నాం, మేము స్వతంత్రంగా ఉన్నాం. మీ స్వతంత్రం నిజం కాదు, మీరు సుఖపడిపోవడం కూడా నిజం కాదు. మళ్ళీ ఏ నాటికైనా మీరు పడే సుఖం బాహ్య విషయాల్లోంచి వచ్చే మీకు సుఖం ఏ నాటికైనా మళ్ళీ దుఃఖం కింద మారిపోతుంది. బాహ్య విషయాల ద్వారా మీరు పొందే శాంతి ఏ నాటికైనా అశాంతి కింద మారిపోతుంది. అది చట్టం, అది ప్రకృతి నియమం. అయితే మీరు డిస్పర్స్ అయ్యే ముందు ఒక మాట ఏంటంటే, ఫేస్ టు ఫేస్, పరోక్షంగా కాదు అపరోక్షంగా ఆ సత్యాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకునే వరకు, ఆ సత్యంతో తాదాప్యం పొందే వరకు మీకు సందేహాలు వస్తాయి, అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చింది, మన శరీరం కాలిపోయినప్పుడు మన జీవితయాత్ర కూడా ముగిసిపోతున్నారని మీకు అనిపిస్తుంది. మీకు సత్యం, మీరు ఇప్పుడు దేహంతో తాదాప్యం ఎలా ఉందో, మీ మనస్సుతో తాదాప్యం ఎలా ఉందో, అలాగే సత్యంతో మీకు తాదాప్యం వచ్చే వరకు, ఇంకొక మాటలో చెప్పాలండి, మీరే సత్యం అయ్యే వరకు మిమ్మల్ని సైతాన్ని విడిచిపెట్టదు, సందేహాలు విడిచిపెట్టం. ఒకవేళ విశ్వాసం ఎప్పుడైనా శనివారం కలిగిన ఆదివారం పోతుంది. నీకు ఎప్పుడన్నా విశ్వాసం కలిగినా 4 రోజులు మళ్ళీ పోతున్నది. అందుచేత మీరే సత్యంతో ఐడెంటిఫికేషన్, కంప్లీట్ ఐడెంటిఫికేషన్ సత్యంతో మీకు తాదాత్మ్యం వచ్చే వరకు మిమ్మల్ని ఎవరిని సందేహాలు విడిచిపెట్టవు. మీరే సత్యమైనప్పుడు మీకు సందేహాలు ఎలా? మీకే మీరే సత్యమైనప్పుడు ఇంక సత్యం గురించి మీకు అనుమానం ఏంటి? మీకు ఇంకా డౌట్స్ ఏముంటాయి మీరే సత్యమైనప్పుడు? కానీ అది తెలుసుకునే ప్రయత్నం మటుకు చాలా సందేహాలు వస్తాయి. ఒకసారి విశ్వాసం కూడా పోగొట్టుకుంటారు. అది తెలుసుకునే వరకు మనం ఆ సత్యాన్ని పొందే వరకు మనకు మనం ఇప్పుడు ఈ రోజున ఉన్న విశ్వాసం రేపు ఉంటుందని చెప్పలేం. అది సాధనలో పరిణామాలు. ఆ సాధన మీకున్నటువంటి విశ్వాసం నిలబడాలంటే దాని కూలీ కంపెనీ అవసరం. సజ్జన సాంగత్యం లేకుండా విశ్వాసం నిలబడదు. విచారణ లేకుండా కేవలం విశ్వాసం వల్ల, శరణాగతి వల్ల గమ్యం పొందిన వాళ్ళు ఉన్నారు. గమ్యం పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు సత్యం అయ్యే వరకు, ఏదైతే మీరుగా ఉన్నారో దాని తాలూకు అనుభవం వచ్చే వరకు మిమ్మల్ని ఆ సందేహాలు విడిచిపెట్టం. భగవంతుడు చెప్పినా సరే ఈ న్యూస్ పేపర్లు అన్ని రాగద్వేషాలతో ఈ న్యూస్ మీరు చదివే రోజు న్యూస్ పేపర్లు అన్ని నిజంగా రాగద్వేషాలే. అన్ని లైక్స్ డిస్లైక్స్ అది మీరు నమ్ముతారు. కానీ భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతను మీరు నమ్మరు. ఎందుకు నమ్మరు? భగవద్ మీరు న్యూస్ పేపర్ నమ్ముతున్నారు కానీ భగవంతుడు చెప్పిన శాస్త్రాన్ని ఎందుకు నమ్మరు మీరు? శాస్త్రంలో దోషం కాదు, మన బుద్ధి దుష్ట బుద్ధి, మన బుద్ధి పాడు బుద్ధి. మన హృదయంలో ఉన్న దోషాలు, మనం చేసిన పొరపాట్లు, మన ద్వారా జరిగిన మిస్టేక్స్, శాస్త్రాన్ని నమ్మనవ్వదాం. భగవంతుడు చెప్పిన వాక్యాన్ని నమ్మనవ్వదాం. అది సత్యమే. ఏది అది సత్యమే. మనలో సత్యాన్వేషణ లేదు. అయితే వాక్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి రిజెక్ట్ చేస్తుంది మన మైండ్. మన మైండ్ మనకు సహకరించకుండా, మన దేహం మనకు సహకరించకుండా ఏది మన జీవితంలో ఎచ్చు చేయలేం. ఏది ఎచ్చు చేయలేం? మన మనస్సు మనకు సహకరించాలి, మన దేహం మనకు సహకరించాలి. ఇప్పుడు ఏదైనా మీ సరే మీ కుటుంబంలో ఏదైనా చెడ్డ జరిగిందంటే మీరు కంగారు పడకండి. అది ఆ చెడ్డ ఇంకో మంచికి దారి చేయొచ్చు. అలా ఎప్పుడు వర్రీ పడద్దు. ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ వర్రీయింగ్. మీరు ఏమైనా చెడ్డ జరిగిందనుకోండి మీ ఇంట్లో, అలా ఆ ఏమో ఆ చెడ్డ భగవంతుడికి తెలుసు ఎందుకు జరిగిందో, ఇంకో మంచికి లేకపోతే మీ కుటుంబం యొక్క అభివృద్ధిగా చెడ్డ ఉపయోగపడవచ్చు. అంటే ఇటువంటి విషయాలు చూసి మీరు వర్రీ పెట్టుకోవద్దు. మీకు ఇష్టం లేని సంఘటన జరిగినంత మాత్రం చేత భగవంతుడి దయ మీ మీద లేదనుకోవద్దాం. మీ అహంకారానికి ఇష్టం లేని సంఘటన జరిగినా అది భగవంతుడు లేడని మీరు అనుకోవద్దు. మీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా స్వప్న, మీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా స్వప్న, అది బాహ్య సంఘటన గురించి మీరు చెల్లించకూడదు. బాహ్య సంఘటన గురించి ఈశ్వరుడు తెలియకుండా ఇది రాదు. ఈశ్వర సంకల్పం లేకుండా ఏది జరగదు. మీ శరీరంలో ఏది జరిగినా, మీ కుటుంబంలో ఏది జరిగినా ఆ ఈశ్వర సంకల్పాన్ని బట్టే జరుగుతూ ఉంటుంది. ఈశ్వర సంకల్పాన్ని బట్టే జరుగుతూ ఉంటుంది. అంచేది ఈశ్వర నిర్ణయాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. ఈశ్వర నిర్ణయాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ మనసుకు సమాధానం దొరుకుతుంది. ఈ మాస్టర్ని వదిలేట్రోత్. ఇఫ్ యూ వాంట్ ఫ్రీడమ్, నీకు స్వేచ్ఛ కావాలంటే నీ దేహంలోంచి, నీ మనస్సులోంచి, ఈ జన్మ పరంపరలోంచి నీకు స్వేచ్ఛ, నీకు స్వేచ్ఛ కావాలంటే దానికి ఒకటే మార్గం, నీ హృదయంలోని సత్యాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. నీకు తెలుసున్నా తెలియపోయినా అది ఎలా ఉంది అలాగే ఉంది. నీకు తెలియపోయిన ఉంది, నీకు తెలిసిన ఉంది. ఆ వస్తువు నీకు నమ్మకం లేనంత మాత్రం చేస్తే ఉన్నది లేకుండా పోదు. అయితే నీ నమ్మకం దాన్ని తెలుసుకోవడానికి సహకరిస్తుంది. అందుకే విశ్వాసం, అదే అందుకే నీకు విశ్వాసం, అందుకే విశ్వాసం అవసరం. అంచేది భగవంతుడు శాస్త్రం ఎలా చెప్తే అలా నడుచుకో, కానీ నేను చెప్పినట్టుగా శాస్త్రం ఉండాలని అనుకోవద్దు. మీ అహంకారం ఎలా గంతులేస్తుందో అలాగే శాస్త్రం ఉండాలని అనుకోవద్దు. ఈ ట్రెడిషనల్ లైఫ్, ఈ శాస్త్రాన్ని అనుసరించి మన కనుక జీవిస్తే మనస్సు అణిగిపోతుంది. మనకు ఇంద్రియాలు అణిగిపోతాయి, మనస్సు అణిగిపోతుంది. ఈ ఇంద్రియాలు మనస్సు కలిపి మన సత్యాన్వేషణగా పూర్తిగా నూటికి నిర్పాళ్ళు సహకరిస్తాయి. మహాత్మా గాంధీ గారి దేశానికి స్వరాజ్యం తీసుకొచ్చారని అంటారు. ఒక ఈ దేశంలో జాతీయత లేదు, మనకి దైవభక్తి ఎలా ఉంచాలని దేశభక్తి కూడా లేదు మనకి. ఈ ప్రాంతీయతలు ఇప్పుడు తెలంగాణ ఎందుకు అసలు, తెలంగాణలో దేనికి అసలు, ఒకే భాష మాట్లాడుతున్నా వాళ్ళు మనం, ఒకే భాష మాట్లాడుతున్నాం, దేనికి తెలంగాణ? ఇలా ఎన్ని ముక్కలు చేసుకుంటూ వెళ్తారు దేశానికి? ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవన్నీ కల్పిస్తున్నారు. అక్కడ వీళ్ళందరూ సెల్ఫ్ సెంటర్డ్, వీళ్ళేంటి సెల్ఫ్ సెంటర్డ్ వాళ్ళు. అంచేత మనలో దేశభక్తి లేదు, ఓ జాతీయ దృక్పథం లేదు. ఏది ఈ జిల్లా మందే, ఈ తాలూకా మంది అనుకుంటున్నాం, కానీ ఈ దేశం మనదే, ముందు దేశం తర్వాత మనం అనేటువంటి జాతీయ దృక్పథం ఇండియాలో అసలు లేదు, రాలేదు. మన నాయకులు కూడా కల్పించలేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు చూడండి, వాళ్ళ పార్టీకి ఓట్లు వేయమని చెబుతారు, లేదా 2 రూపాయలు బియ్యం ఇస్తా ఉంటారు, లేదా 10 రూపాయల బియ్యం 50 పైసలు బియ్యం ఇస్తానంటారు, లేదా పంచదార ఊరికే వచ్చేస్తూ ఉంటారు. మీ డబ్బు పెట్టే మీకు పంచదార ఫ్రీగా ఇస్తున్నారని మీకు తెలియటం లేదు. ఇవ్వవలసిన రోడ్లు మానేసి, కట్టవలసిన ప్రాజెక్టులు మానేసి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మందు కూడా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మందులు లేవు. చేయవలసిన గవర్నమెంట్ డే టు డే లైఫ్లో చేయవలసిన పనులన్నీ మానేసి మీకు పందాలు ఇచ్చాం, బియ్యం ఇచ్చామంటే అర్థమే దేనికోసం? ఇవన్నీ అంటే మనుషులకు స్వామర్థనం నేర్పడం. ఒక రోడ్డు సరిగ్గా ఉండదు, ఒక కాలువ సరిగ్గా ఉండదు, ఒక కనెక్షక్టివ్ వర్క్ లేదు, ఒక కనెక్షక్టివ్ ఒక ల్యాండ్ ఆర్డర్ లేదు. అసలు గవర్నమెంట్కి మొట్టమొదటి పని ఏంటంటే ల్యాండ్ ఆర్డర్, అది పూర్తిగా వదిలేశారు. ఇంకెంతసేపు మన మీకు పంచదార ఇస్తాం, బియ్యం ఇస్తాం, ఇదే స్లోగన్ తప్పించి ఓటు కేచం. ఓట్లు ఎలా సంపాదించాలి అని అన్ని పార్టీలకి అదే లక్ష్యం. కానీ మనం దేశాన్ని ప్రేమించాలి, ప్రజలకు చెప్పాలి దేశం గురించి, దేశ పరిస్థితి గురించి చెప్పాలి. వాళ్ళు కూడా ఎంతో కొంత దేశానికి, ఇది మన దేశం అనే భావన తీసుకురావాలి. వాళ్ళు కూడా దేశానికి ఉపయోగపడాలి. ఇది ఎవరిదో అనుకోకుండా మన దేశం అనే భావన మనకు రావాలి. అండ్ మన నాయకులు కూడా ఎవరు టీచ్ చేయరు దాని గురించి, అసలు టీచ్ చేయరు. వాళ్ళకు కూడా పేట్రియాటిజం కదా కావాల్సిన పవర్ అంతే. అంటే మీరు ఎంతో కొంత దేశాన్ని ప్రేమిస్తే ఎంతో కొంత ఈ రోజున మనం ఎంతో కొంత అభివృద్ధిలో ఉన్నామంటే మీరు కానీ నేను కానీ దేశంలో ఎవరైనా ఎంతో కొంత అభివృద్ధిలో ఉంటే సమాజం యొక్క సహకారం లేకుండా మనం ఈ స్థితిలో మనం లేం. సమాజం యొక్క సహకారం మనకుంది, అది మనకు తెలియటం లేదు. ఏ సమాజం వల్ల మనం సహకారం పొందుతున్నామో మళ్ళీ ఆ సమాజానికి మనం ఎంతో కొంత ఉపయోగపడాలి. ఏ దేశంలో అయితే మనం జన్మించి జీవించి మరణిస్తున్నామో ఆ దేశం పట్ల ఎంతో కొంత భక్తి కూడా ఉండాలి. అసలు జాతీయ దృక్పథం నేర్పడానికి ప్రయత్నం చేయటం లేదు వాళ్ళు. అయ్యా 1946 చర్చిలు అపోజిషన్ లీడర్గా ఉండవాడు. కొంతకాలం ఈ దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించినాం, చివరిలో 100 బ్రిటిష్ పార్లమెంట్ పరిపాలించింది. మనకు స్వాతంత్ర్యం ఇవ్వడం కోసం అట్లీ నిర్ణయించినప్పుడు చర్చిల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న 1946 మాట చెప్పాడు, నువ్వు ఇండియా వాళ్ళకి స్వాతంత్ర్యం ఇస్తున్నావు, చాలా తప్పు చేస్తున్నావు నువ్వు, వాళ్ళు గడ్డి పరకలతో సమానం, ఇండియన్ సెంట్రల్ గడ్డి పరకలతో సమానం, వాళ్ళకి దేశభక్తి లేదు, వాళ్ళ దేశాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలన్న మనస్తత్వం లేదు అసలు వాళ్ళకి, రోడ్ల మీద తిరిగి అల్లరి చేయడానికి పనికి వస్తారు కానీ ఒక్క అడ్మినిస్ట్రేటర్ లేడు అక్కడ. యాజిటేటర్స్ ఉన్నారు భారతదేశంలో, అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు లేరు. వాళ్ళు చేశాను వాళ్ళు బాగు చేసుకోవడం చేత కాదు. అటువంటి వాళ్ళకి పట్టుకొని నువ్వు స్వాతంత్ర్యం ఇస్తున్నావు, అది దేశం అంటే ఏంటో, ఆ దేశభక్తి ఏంటంటో వాళ్ళకి తెలియదు అసలు. అంటే ఎవరో ఒకళ్ళని పరిమాణిస్తూ వచ్చారు ముస్లిమ్స్, మరొకళ్ళు ఆ దేశభక్తి అంటే ఏంటో, దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటో తెలియని వాళ్ళకు నువ్వు పట్టుకెళ్ళి స్వాతంత్ర్యం ఇస్తున్నావు. వాళ్ళ దేశాన్ని వాళ్ళు బాగు చేసుకుంటే పర్వాలేదు, వాళ్ళ దేశాన్ని వాళ్లే తినేస్తారని చెప్పాడు పప్పోషన్ లీడర్ కొండప్ప 1946 చర్చిలు చెప్పిన ప్రసంగం మీరు చదవండి. వాళ్ళ నాయకులే ప్రభుత్వం డబ్బంతా తినేస్తారు అని ఎప్పుడు 1946 చెప్పిన మాట రకం. వాళ్ళు అక్కడ ఎవళ్ళైతే రూలర్స్ ఉన్నారో ఇండియాలో వాళ్లే ఆ దేశం యొక్క సంపద అంతా వాళ్లే తినేస్తారు. మొత్తమే భారతదేశంలో సంపద అంతా కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది జరగబోయే సంఘటన అపోజిషన్ లీడర్గా ఉండాలి. మీరు చర్చిన ప్రసంగం చదవండి, 1946 ఇచ్చాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండగా. వ్యక్తిగతంగా గొప్పవాడే గాంధీ, కానీ దేశాన్ని పరిపాలించే శక్తి ఆయనకు లేదు. ఆయన దేశాన్ని ఎంతవరకు బాగు చేశాడో నాకు తెలియదు, కానీ ఆయన సేవ చేసే మహాత్ముడు అయిపోయాడు. మీరు సమాజానికి ఏదైనా ఉపయోగపడ్డారనుకోండి, ఆ సమాజం బాగుపడినా బాగుపడకపోయినా మీరు సిన్సియర్గా సమాజానికి ఉపయోగపడితే దేవుని అనుగ్రహానికి పాత్రలు అవుతారు. మరి అంటే ఇప్పుడు ఈ విషయాలకి దీనికి మీ సబ్జెక్టుకి దీనికి సంబంధం ఏంటని మీరు అడగవచ్చు. దేశభక్తి ఎంతో కొంత ఉండటం వల్ల మన హృదయం వైడన్ అవుతుంది. ఏంటిది, మన హృదయం ఇరుకుతనం పోతుంది. మీ కుటుంబ సభ్యుల్ని ఎలా ప్రేమించుకుంటున్నారో మీరు, అలా దేశంలో దేశాన్ని కూడా ప్రేమించగలిగితే నేరం నేసిపోతుంది. మన దేశంలో ప్రజలు ఎటువంటి వాళ్ళంటే ఆ రోడ్డు మంద కాదనుకుంటాం, ఆ రైలు మంద కాదనుకుంటాం, ఆ కారు మంద కాదనుకుంటాం. ఏసొచ్చిన మన ఇల్లు ఒకటే మంది, ఇల్లు శుభ్రంగా తుడుస్తాం, ఈ దుమ్మంత పట్టుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం. ఏం చేద్దంటే ఇల్లు ఒకటే మంద కానీ రోడ్డు మంద కాదేమో. ఈ దేశంలో పరిస్థితి అంటే చదువుకున్న వాళ్ళు అలా ఉన్నారు, చదువు లేని వాళ్ళు అలా ఉన్నారు. భగవాన్ చెప్పేవారు చదువుకున్న వాడికి మూర్ఖత్వం ఉంటుంది, చదువు లేని వాడికి కూడా మూర్ఖత్వం ఉంటుంది. చదువుకున్న వాడికి మూర్ఖత్వం ఉంటుంది, చదువు లేని వాడికి మూర్ఖత్వం ఉంటుంది. అయితే చదువుకున్న వాడికి మూర్ఖత్వం చదువుతో పాటు అదనంగా మూర్ఖత్వం ఉంటుంది. అయితే మనం హృదయం విశాలం అవ్వాలి, ముందు మనకి హృదయం ఫిట్ అవ్వాలి కదా. ఆత్మజ్ఞాన పరిజ్ఞాన ఆత్మజ్ఞానానికి సముపార్జనకి మనం ఎంతో కొంత మనం ప్రిపేర్ అవ్వాలి, దానికి ప్రిపేర్ అవ్వాలి. అంచేది మీరు మనకు ఉన్న దేశ పెట్టి అంటే కనుక నిజమైతే ఆ ఎక్స్టెంట్ వరకు హృదయం విశాలం అవుతుంది. మీ కుటుంబాన్ని మీరు ఎలా ప్రేమించుకుంటున్నారో అలా దేశం మీద కూడా మీకు అంత ప్రేమ ఉంటే మీరు సముద్రం అంత లోతుగా అయిపోతారు, మీరు ఆకాశం అంత విశాలంగా అవుతారు. మనం బాహ్యంగా ఆకాశం ఎంత విశాలంగా ఉందో అంత విశాలం అవ్వగలిగితే మా ఆ బాహ్యంగా ఉన్న ఆకాశం కంటే ఎక్కువ విశాలంగా ఉంది మన హృదయంలో ఉన్న ఆకాశం. మన బాహ్యంగా ఉన్న ఆకాశం ఎంత విశాలంగా ఉందో అంత విశాలంలోకి మనకు ఎదుగుగా గ్రోత్ అక్కడ వరకు ఉంటే మన హృదయంలో ఉన్న ఆకాశం కూడా మన అనుభవంలోకి వస్తుంది. దాన్ని డైరెక్ట్గా రియలైజ్ చేయగలం. పరోక్షం కాదు, అపరోక్షంగానే మనకు అనుభవంలోకి వస్తుంది. అయితే నీ జీవితానికి ఎప్పుడు ఏం చేయాలో నీకు మనకేది మంచిదో మనకు తెలుసునా అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ రమణ భగవాన్ చెప్పేది ఏంటంటే మనకేది మంచిదో మనకంటే ఎక్కువ ఈ భగవంతుడికి తెలుసు. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం, మనకేది మంచిదో మనకు తెలుసు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ రమణ స్వామి చెప్పేది ఏంటంటే ఈ బట్టలు లేని స్వామి గోచే కదా, ఇంకేముంది బట్టలు లేని స్వామి అని. ఇది చెప్పేది ఏంటంటే ఇక్కడ నీకేది మంచిదో నీకంటే ఈశ్వరుడికి ఎక్కువ తెలుసు. నువ్వేమనుకుంటావంటే ఈశ్వరుడి కంటే నాకే బాగా తెలుసు అని నువ్వు అనుకుంటావు. నీకేది మంచిదో అదే చేస్తాడు కానీ నీకు మంచి కానీ చేయడు. అది బాహ్యంగా నీకు చెడ్డ కింద కనిపించవచ్చు. ఇది నీ ఉజ్వలమైన భవిష్యత్తుకి పునాది వేయచ్చు. నీకు బాహ్యంగా ఏదైతే చెడ్డ కింద కనిపిస్తుందో ఒకసారి ఉజ్వలమైన భవిష్యత్తుకి నీకు పునాది వేయచ్చు. అంటే నీకేది మంచిదో నీకు బాగా తెలుసు అనుకుంటున్నావు, కాదు నీకేది మంచిదో నీకంటే కూడా పరమేశ్వరుడికి తెలుసు, నీ అంతర్యామికి తెలుసు, అవి ఎన్ఆర్ గవర్నమెంట్కి తెలుసు. ఏంటది అవి ఎన్ఆర్ గవర్నమెంట్కి బాగా తెలుసు. అంచేత ఆ భారం అంతా కూడా ఈశ్వరుడు మదే. రమణ మహర్షి గారు నేనేమన్నా పుస్తకంలో చిన్న వాక్యం చెప్పారు, అది మీరు రోజు స్మరించుకోండి. ఒక ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఓ పెట్టు ఆడు కూర లగేజ్ ఉంది, పెట్టు ఉంది. ఆడికి ఒక ఆలోచన వచ్చింది, ఏ నన్ను మోస్తుంది ఈ పెట్టిన రైలు, ఈ పెట్టిన మోస్తుంది. అయితే రైలుకి బరువు అయిపోతుందమని ఆ పెట్టిన ఎత్తిమే పెట్టుకున్నాడు. ఎవరు ఆ ప్యాసింజర్ ఏం చేశాడంటే నన్ను మోస్తుంది ఈ పెట్టిని మోస్తుంది రైలు, ఈ రైలుకి బరువు ఎక్కువైపోయింది అని ఏం చేశాడు ఆ పెట్టిని వాడు నెత్తి మీద పెట్టుకున్నాడు. వాడు నెత్తి మీద పెట్టుకున్న ఆ బరువును కూడా రైలే మోస్తుందని వాడికి తెలియదు. మీరు ఖర్చుత్వం పెట్టుకున్నా జరిగేదంటే ఖర్చుత్వం పెట్టుకోపోయినా జరిగేది అంతే. కానీ గర్తృత్వం పెట్టుకోవడంలా నెత్తి మీద వాడికి పెట్టుకోవడంలో బాధ ఎలా అనిపిస్తున్నాడు. మీరు ఖర్చుత్వం పెట్టుకోవటం వల్ల, అహంకారం పెట్టుకోవటం వల్ల, వ్యక్తి భావన పెట్టుకోవటం వల్ల, ఆ ఇండివిజువల్ని పోషించుకోవడంలో కూడా మీరు అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ రైల్లో ప్రయాణం చేసి పెట్టివాడు నెత్తి మీద ఉన్నాడు, నెత్తి మీద పెట్టుకున్నవాడు ఎంత అమాయకుడు అనుకుంటాం, వాడు ఎంత డాన్స్ అనుకుంటాం. మనం కూడా అంతే అమాయకులు, మనం కూడా అంతే అజ్ఞానం. ఎంచేదంటే నువ్వు కర్తృత్వం పెట్టుకోవడంలో అదనంగా ఏం జరిగిపోదాం. కర్తృత్వం లేకపోయినంత మాత్రమే ఉన్నది జరగక మానదు. జరిగేదంతా ఈశ్వర సంకల్పం, జరిగేదంతా ఈశ్వర సంకల్పం. ఇది ఎలా జరిగిందంటే అలా జరిగిందని ప్రశ్న వేసుకోకండి. ఇది ఇలా జరిగిందంటే అలా జరిగింది అంటే అలా జరగవలసి ఉంది, ఇన్నర్ గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి అది అలా జరగవలసి ఉంది. అది ఒకవేళ అలా జరగటం నీకు ఆధ్యాత్మిక అభివృద్ధికి, ఆధ్యాత్మిక మేలుకొలుపుకి అది అవసరం అయింది కాబట్టి అది జరగ ఉండొచ్చు. అది అయితే మీ జీవితంలో ఎప్పుడు ఏ సంఘటన జరిగినా అది ఈశ్వరుడికి తెలియకుండా జరిగిపోతుందని మనం అనుకోకండి. మనం తెగిపోయిన గాలి పటాల్లో లేము. తెగిపోయిన గాలి పటం ఎటు గాలి ఇస్తే అటు వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితాలు అలా ప్రతి గంట ప్రతి నిమిషం చావు పుట్టుకలు ఈ పెళ్ళిళ్ళు ఈ పేరంటాలు చాలా గొడవలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఈశ్వరుడు నియంత్రిస్తున్నాడు కానీ, ఈశ్వరుడు నియమిస్తున్నాడు కానీ అహంకారం చేయటం లేదు. ఈశ్వరుడు నియమిస్తున్నాడు, ఈశ్వరుడు నియంత్రిస్తున్నాడు అని అనుభవం నీకు వచ్చే వరకు నీ అహంకారం ఎందుకు పనికి రాదు. ఎందుకంటే పేడ మెరుగు రోడ్డు మీద దుమ్ము పెరుగు అనేటువంటి అనుభవం నీకు రాదు. అంచేది శరణాగతి నేర్చుకోండి. ఒకసారి పరిపూర్ణమైన శరణాగతి రాదు. నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకోండి. భగవంతుడు చెప్పాడు, ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం అని. నీకు నిజంగా వైరాగ్యం ఉంటే మనస్సు అసలు బాహ్యానికి వెళ్ళదు. వైరాగ్యం ఉన్నవాడికి విషయ చింతన ఉండదు, వైరాగ్యం లేని వాడికే విషయ చింతన ఉంటుంది. మనం చేసేదేమో విషయ చింతన, అనుకునేది ఆత్మను చింతిస్తున్నామేమో అనుకుంటాం. మనం చేసేదేమో విషయ చింతన, అనుకునేదేమో దైవ చింతన అని అనుకుంటున్నాం. అనుకునేది వేరు, జరిగేది వేరు. అనుకునేది జరిగేది వేరు. అనుకోవటం మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అంటే ఇప్పుడు ఇంతకీ ఈవేళ భగవాన్ చెప్పేది ఏంటంటే, ఈరోజున ఆ ఈశ్వర సంకల్పాన్ని యాక్సెప్ట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయవు. అర్జున, అర్జున, ఇప్పుడు యుద్ధానికి వచ్చావు. నేను నిన్ను పిలవలేదు, నేను రమ్మను యుద్ధానికి రమ్మను, నువ్వే నన్ను పిలిచావు, మా ఇంటికి వచ్చి పిలిచావు యుద్ధంలో సహకరించమని. అంతేగాని నిన్ను నేను పిలవలేదు, నువ్వే మా ఇంటికి వచ్చి నన్ను పిలిచాను, ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు యుద్ధం చేయనంటున్నావు. ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? యుద్ధం చేయనంటున్నావు అంటే ఏంటి? నీ కర్తృత్వం వస్తుంది. ఏంటి? ఈ భీష్ముడి వీడు మన చుట్టాలం, ద్రోణుడు మన గురువు గారు, ఆయనకేదో మోహం వస్తుంది. అది ఏం చేస్తుందా? మోహం వస్తుంది. వీళ్ళందరినీ చూస్తుంటే నీకు మోహం వస్తుంది. యుద్ధం చేయటం, అందరినీ యుద్ధం చేయమని అంటలేదు. యుద్ధం చేయటం అనేది దేహ ప్రారంభంలో ఉంది. ఏంటది? అది నీ దేహ ప్రారంభాన్ని బట్టి యుద్ధం చేయాలి. ఇప్పుడు మాకు చెప్పటం ఇష్టమా లేదంటే ఇష్టం లేదు మాకు ఎలా చెప్పటం, కానీ చెబుతున్నాం. అమలాపురమే కాదు, ఎక్కడికి వెళ్ళి ప్రవచనాలు చెయ్యాలని ఉంటలేదు మాకు, కానీ చేస్తున్నాం. ఏదో కొంత ఇష్టం, కొంత ఇష్టం. పూర్తిగా మేము ఇష్టంతో మీకు సబ్జెక్ట్ చెబుతున్నామని చెప్పలేను. ఏదో చెబుతున్నాం మర్యాదల కోసం, దేనికోసం, దేనికోసం అది పిలిచారు వెళ్ళకపోతే బాగుండదని. కానీ ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్పేది ఏంటంటే, ఈ యుద్ధం చేయటం అనేది నీ దేహ ప్రారంభంలో ఉంది. ఇది ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. నీకు ఇష్టమన్నా చెయ్యాలి, యుద్ధం ఇష్టం లేకపోయినా చెయ్యాలి. అది ఏం చేయాలి? నీ డ్యూటీ అది. ఏంటది నీ డ్యూటీ? అది నీకు ఇష్టం ఉన్నా యుద్ధం చేయాలి తప్పదు. ఏం చేయాలి? ఇట్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ డెస్టినీ. దెర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. దెర్ ఇస్ ఎ డివినిటీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. నీ దేహ ప్రారంభాన్ని బట్టి నువ్వు యుద్ధం చేయవలసి ఉంది. అయితే ఇంత పెద్దవాళ్ళని మనం ఎలా చంపగలం? నీకు అనమాట రావచ్చు. వీళ్ళందరూ నేను చంపి పోగులు పెట్టి ఉంచాను, నువ్వు చేతులు ఆడించి సరిపోతున్నాడు వాడు ఈశ్వరుడు. ఇప్పుడు మనకు అర్థమవుతుందా? అర్జునుడే భగవంతుడు ఎలా అన్నప్పుడు మన అంతర వాళ్ళు. ఈ భారతదేశంలో జన్మించిన గొప్ప వీరులు అర్జునుడు ఒకడు. నిమిత్త మాత్రం భవసవ్య చాచన్. నువ్వు అలా బొమ్మలా నిలబడం. ఏంటది? నువ్వు అలా బొమ్మలా నిలబడం. పని చేసేది నేను, గౌరవం నీకు. అర్జున పని ఎవడరే? నాదే, గౌరవం నీది. ఈ భీష్ముని ఎలా చంపగలం అంటే, భీష్ముడు ఎవరు చంపలేరు వాడు స్వచ్ఛంద మారడం. వాడు అనుకోవాలి నేను చనిపోవాలని, కానీ వాడిని ఎవరో చంపలేడు. అంచేది వాళ్ళందరినీ కూడా నేను ఎవళ్ళైతే చంపేశాను. ఇప్పుడు నీ అహంకారం స్ట్రగుల్లో పడింది, యుద్ధం చెయ్యాలా మానాలని. నేను ఎవరిని అయితే చంపేసి పోగులు పెట్టించాను వాళ్ళని చంపటమని. నేను చంపిన వాళ్ళని చంపటమే పని. చేతులు ఆడించి సరిపోతున్నాడు వాడు భగవంతుడు. అంటే నీ ఒంటి మీద గౌరవం వచ్చేది ఉంది, నీ ఒంటి మీద గౌరవం వచ్చే యోగం ఉంది. కానీ పని నువ్వు చేయలేదు, పని నేనే చేసి పెట్టాను. భారతంలో అర్జునుడు చాలా గొప్పగా యుద్ధం చేశాడని చెప్పుకుంటున్నాం కదా మనం, ఆ పని అంతా నేనే చేశాను. నీ ఒంటి మీద గౌరవం వచ్చే యోగం ఉంది. అంచేత గౌరవం తీసుకురావడానికి దేహ ప్రారంభం ప్రకారం నీకున్న గౌరవం తీసుకురావడం కోసం నేను ఈ పని చేస్తున్నాను. గౌరవం నీకు, పని నాకు. ఇంకా మనం ఎంత వాళ్ళం ఆలోచించండి. అర్జున అర్జున మీరైనా సరే ఇది మనకే వర్తిస్తుంది ఈ వాక్యం. మనం ఒక పని చెయ్యాలి, అది మన డ్యూటీ. ఏంటది మన డ్యూటీ? మన దేహానికి నియమించబడిన ప్రారంభం. ఏంటది? మన దేహానికి నియమించబడిన ప్రారంభం. అర్జున ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. అర్జున అర్జున నీకు ఇష్టం ఉన్నా నీ దేహం ద్వారా జరగవలసిన పని జరగాలి. నీకు ఇష్టం లేకపోయినా జరగాలి. మీ అత్తగారు మంచం పట్టింది అనుకోండి, ఇష్టం ఉన్నా కాఫీ ఇవ్వాలి, ఇష్టం లేనా కాఫీ ఇవ్వాలి. కానీ రోడ్డు మీద ఎలా పడేస్తారు? రోడ్డు మీద పడేయగలరా మీరు? రోడ్డు మీద ఇడిచిపెట్టగలరా? ఇష్టం లేకపోయినా కాఫీ అలా పడేస్తారు. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, నీ కాఫీ ఇవ్వటం ఎలాగ తప్పదు, ఇష్టం లేకుండా చేసే బదులు ఇష్టంతో చేయమని. నీకు ఎలాగైనా మీ అత్తగారికి కాఫీ ఇవ్వటం ఇష్టం ఉన్నా ఇవ్వాలి, ఇష్టం లేకపోయినా ఇవ్వాలి. ఇష్టంతో చేయి, ఇష్టం లేకుండా చేసే బదులు ఇష్టంతో చెయ్యి. అలా ఇష్టంతో నువ్వు కర్మ చేస్తుంటే కొత్త వాసనలు రావు, పాత వాసనలు పోతాయి. నీ మనసు శుద్ధి అవుతుంది. ఏంటది? నీ మనసు పరిశుద్ధం అవుతుంది. ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మలో అయినా రాబోయే జన్మలో అయినా చిత్తశుద్ధి అనే ద్వారం గుండా మనం ఆ ఉన్న వస్తువులను తెలియబడుతుంది. కానీ ఇంకో మార్గాంతరం లేదు. ఏ మార్గం ఆలోచించు. చిత్తశుద్ధి లేకపోతే నీకు ఆ వైకుంఠ ద్వారాలు నీకు తెలియబడవు, నీకు తెలియబడవు. అంచేత నువ్వు చిత్తశుద్ధి నువ్వు కనుక నీ దేహ ప్రారంభం ఉన్న పనిని ఇష్టం లేకుండా చేసే బదులు ఇష్టంతో చేస్తుంటే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఇంద్రియ నియమం, ఇంద్రియాలని ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఇంద్రియ నిగ్రహం వస్తుంది. నీ గమ్యమైనటువంటి సత్యానుభవం కూడా నీకు కలుగుతుంది. ఈ పని నేర్చుకో. అంటే ఎవరి దేహ ప్రారంభంలో ఏ పని ఉందో ఆ పని అయిష్టంగా చేయొద్దు, ఇష్టంగానే చేయండి. ఇష్టంగా చేస్తే మీకు పాత వాసనలు పోతాయి, పాత రుణాలు తీరిపోతాయి, కొత్త రుణాలు చేయక్కర్లేదు. అది దేహం ద్వారా జరగదు. ఒకరి ఇష్టం లేకపోయినా నీ దేహం ద్వారా జరగలదు, నీ దేహం ద్వారా అది జరగాలి. కాబట్టి ఇష్టం లేకపోయినా నువ్వు చేయవలసిందే. కానీ దానివల్ల నీకు భౌతికంగా మెకానికల్గా చేసిన ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదు. నువ్వు ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా పొందడం కోసం ఇష్టం లేకుండా చేసే బదులు ఇష్టంగా చేయండి. ఏంటండి, ఇష్టంగా చేయండి, డివోటెడ్గా చేయండి, డెడికేటెడ్గా చేయండి. ఇది గీతలో చెప్పిన రహస్యం. నువ్వు ఎలాగ చేయాలి కదా పని, అర్జునాను ఎలాగ పని చేయాలి కదా, ఆ పని అయిష్టంగా చేయకు, ఇష్టంగా చేయి, అప్రీతిగా చేయకు, ప్రీతిగా చేయి. ఇది నీకు బాహ్య విషయాలకే కాకుండా నీ స్పిరిచువల్ గ్రోత్కి, నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్కి, నీ చైతన్య స్థాయి పెంచుకోవడానికి కూడా అన్ని రకాలుగా నీకు ఉపయోగపడుతుంది. పోనీ భౌతికంగా ఆలోచిద్దాం. అర్జున, ఈ ఆధ్యాత్మిక విషయం అర్జున భౌతికంగా ఆలోచిద్దాం. నీ యుద్ధ భూమిలో చనిపోతే, నీ శరీరం చనిపోతే స్వర్గం వస్తుంది, జయిస్తే రాజ్యం వస్తుంది. ఎలా అయినా లాభమే కదా. ఒకవేళ మామూలుగా భౌతికంగా లౌకికంగా ఆలోచించినా, యుద్ధ భూమిలో కనుక నువ్వు చనిపోతే, ఒక మంచి పని చేస్తూ నువ్వు చనిపోతే భౌతికంగా ఏమొస్తుంది నీకు? భౌతికంగా ఒక మంచి పని చేస్తూ, ఒక మంచి పని కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేస్తే అప్పుడు నీకు ఏమొస్తుంది? స్వర్గం వస్తుంది. ఒక నువ్వు నీకే కనుక నువ్వు జయిస్తే, నీ ప్రాణం పోదనుకో, నువ్వు జయిస్తావనుకో, రాజ్యం వస్తుంది. అర్జున మై డియర్ డివోటీ, ఒక రాజ్యాన్ని జయించడం కంటే మనస్సును జయించడం కష్టం. అర్జున, ఒక రాజ్యాన్ని నువ్వు జయించడం కంటే నీ మనస్సును నువ్వు జయించడం కష్టం. అనేక మంది రాజ్యాలు జయించారు, వాళ్ళ మనస్సు వాళ్ళ కంట్రోల్ లేదు, వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ కంట్రోల్ లేవు. అంచేత నువ్వు ఒక రాజ్యాన్ని కాంకోర్ చేయడం కంటే, అంతకంటే ఉత్తమమైనది నీ ఇంద్రియ నిగ్రహం, మన నిగ్రహం. అయి నువ్వు నీ మనస్సును స్వాధీనంలో తెచ్చుకో, నీ ఇంద్రియాలను స్వాధీనం తెచ్చుకో. ఇది ఒక రాజ్యాన్ని జయించడం కంటే గొప్ప విషయం. రాజ్యాన్ని జయించడం కంటే మనస్సును జయించడం కష్టం అర్జున. అంటే చాలా టైం అయింది, 5:30 అయిపోయింది, బుజ్జి గంట కిందకే మాలేమని చెప్పాడు. మనకు రోడ్డు సెన్స్ లేదు, టైం సెన్స్ లేదు. ఈ రెండు మనకు నేర్చుకున్నామని రావటం లేదు, అలవాటు పడిపోయాం. రామకృష్ణ మిషన్లో ఏ సన్యాసి కూడా గంట కంటే ఎక్కువ ప్రవచనం చెప్పడం, ఒక గంట. అలాగే మనం గంటల తరబడి ఇంత టైం అక్కర్లేదు మనకి, మనకు కూడా ఒక గంట సరిపోతుంది. కానీ మనకు పార్టింగ్ ఇష్టం ఉండలేదు. మిమ్మల్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నన్ను మీరు విడిచిపెట్టలేకపోతున్నారు. అంటే మీటింగ్ తేలిగ్గా ఉంది, పార్టింగ్ కష్టంగా ఉంది. ఇది మెకానికల్గా చేసే ప్రవచనాలు కాదు, మెకానికల్గా చేసే ప్రవచనాలు కాదు. మేము చెప్పి సబ్జెక్టు మీ హృదయంలో ప్రవేశించడానికి, మీ హృదయంలో నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నం ఇది. మీరందరూ కూడా శాంతి సామ్రాజ్యానికి, ఆనంద సామ్రాజ్యానికి, సుఖ సామ్రాజ్యానికి అధిపతులు అవ్వాలని కోరుకుంటే మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మరొకసారి ఈ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి ఈ క్షత్రియ కళ్యాణ మండపం కమిటీ వారికి మీ తరఫున కూడా నా కృతజ్ఞతను తెలియపరచుకుంటున్నాను.
ముఖ్యమైన విషయం.